जय गुरुदेव।
जय गुरुदेव।
नमस्कार अंकल। जय गुरुदेव।
नमस्कार।
అంకుల్ మీకు స్టార్ట్ చేసాము ఒక చిన్న విషయం నేను చాలా క్విక్ గా చెప్తాను. యాక్చువల్ గా నిన్న మేము గ్రూప్ డిస్కషన్ లో మమత తన డ్రీమ్ షేర్ చేసింది సాందీపుని గురుకులకి రావడానికి ముందు. మమత మీరే చెప్తారా ఆ డ్రీమ్? యునో ఇట్స్ నాట్ కాబట్టి చెప్పండి.
రికార్డ్ స్టార్ట్ చేశాను, తర్వాత తీసేయండి. ఉంచాలంటే ఉంచు
అంకుల్. నేను యోగా క్లాసెస్ కి వెళ్ళేటప్పుడు మా యోగా మ్యామ్ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట గురుదేవుల్ని. అండ్ తను యోగాతో పాటు దీప యజ్ఞం అని చేసి ఆ దీప యజ్ఞంలో గాయత్రి మంత్రం ఇచ్చారు మా అందరికి. సో ఇంకా అప్పటి నుంచి నేను గాయత్రి టెంపుల్ కి, అశ్విని హౌస్ లో ఉన్న టెంపుల్ కి వెళ్ళి మాల కొనుక్కొని ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇంకా మాది ఎండ్ అయ్యే స్టేజ్ లో, అంటే యోగా ఒక 3 మంత్స్ కంటిన్యూ అయ్యాక ఇంకా తను తనకేదో బిజీ ఉండి ఇంకా స్టాప్ చేయాలనుకునే టైంలో నేను ఎక్కువ డౌట్స్ అడిగేదాన్ని. స్పిరిచువాలిటీకి సంబంధించిన డౌట్స్ ఎక్కువ అడిగేదాన్ని. పాపం తను చాలా పేషెన్స్ గా చాలా మంచిగా రిప్లై ఇచ్చేది, చెప్పేది ఆన్సర్స్. ఇంకా మాది అయిపోతుంది అనే టైంలో, ఇంకా యోగా వైండ్ అప్ చేస్తాము, క్లాసెస్ స్టాప్ చేస్తాం అనే టైంలో నాకు ఒక డ్రీమ్ వచ్చిందనమాట. నేను తనను డౌట్స్ అడుగుతుంటే తను పరిగెత్తుతా ఉంది, నా డౌట్స్ క్లారిఫై చేయలేక పరిగెత్తుతూ ఒక ఆశ్రమంలోనికి వెళ్ళింది అనమాట. ఆశ్రమంలోనికి వెళ్ళి వెళ్ళాక ఒక కుటీరం ఉంది. అందులో కుటీరంలో ఒక ఆయన యెల్లో డ్రెస్ వేసుకుని కూర్చొని ఉన్నారనమాట. తను వెళ్ళి ఆశ్రమంలోకి వెళ్ళి ఆయనతో నా గురించి ఏదో చెప్పి తను ఇంకో దారిలోంచి బయటకు వెళ్ళిపోయింది అనమాట. నేను తనను వెతుక్కుంటూ వచ్చి ఆ కుటీరంలోకి వచ్చి నిలబడ్డాను. ఆయన యెల్లో డ్రెస్ వేసుకున్న ఆయన ముందు నేను నిలబడ్డాను. అంతట్లో డ్రీమ్ ఎండ్ అయిపోయింది. సో తర్వాత ఒక 2-3 మంత్స్ కి ఈ డ్రీమ్ వచ్చిన 2-3 మంత్స్ కి సాందీపనిలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. లైక్ గురుదేవుల బుక్స్ అన్ని చదివాను అనమాట. ఇంకా గూగుల్లో సెర్చ్ చేస్తూ చేస్తుంటే మన AWGP సౌత్ దొరికింది. ఇంకా అందులో ఇట్లా మీ లెక్చర్స్ విన్నాను అంకుల్. నేను ఫస్ట్ మాస్టర్ గారి కూడా కాదు, మీ లెక్చర్స్ కొన్ని విన్నాను. ఏదంటే కయే ఇలా హ్రీమ్ అనేసి వాటి గురించి చెప్పారు చూడండి, అనుగ్రహ మాల మంత్రం లెక్చర్స్ అనమాట. అది నేను గాయత్రి చేసేదాన్ని కాబట్టి గాయత్రి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఎక్స్ప్లోర్ చేసేదాన్ని. సో మీరు చెప్పిన గాయత్రి విజ్ఞానం అవన్నీ వినుకుంటూ ఆఫీస్ లో ఉన్నప్పుడే ఆడియో ఫైల్స్ వినుకుంటూ పనిచేసుకునేదాన్ని అనమాట. సో మనం కూడా సాందీపుని గురుకులు చూసాను, మనం కూడా ఎంటర్ అవ్వచ్చు అనేసి ఎంటర్ అయ్యాను. దట్ అదేంటంటే జూన్ 30th ఎంటర్ అవ్వడం జరిగింది నేను అందులోకి. ఆ రోజు మాస్టర్ గారి తీతి కదా, పుణ్యతీతి, అప్పుడే ఎంటర్ అవ్వడం జరిగింది. తర్వాత అనాలిసిస్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటే ఓహో తను అక్కడితో ఆపేసింది, ఒక స్టేజ్ అక్కడితో అయిపోయింది. తను మా యోగా టీచర్ నాకు ఇనిషియేషన్ ఇచ్చేది అంతటితో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నేను నాకున్న డౌట్స్ క్లారిఫై అంతా చేయడానికి ఇంకా మీ దగ్గరకు వచ్చి పంపారనమాట గురుదేవులు. ఇంకా తను వచ్చి మీకు నన్ను అప్పగించి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు నా అనాలిసిస్ ఏంటంటే, అంటే ఇది అప్పుడే అనాలిసిస్ చేసుకున్నాను నేను, సాందీపనిలోకి రాగానే అనలైజ్ చేశాను అనమాట. సో తను వచ్చింది సాందీపనిలోకి, నన్ను సాందీపని గురుకులకి అప్పగించి తను వెళ్ళిపోయింది. సో ఆ పర్సన్, అక్కడ ఉన్న పర్సన్ మీరే, ఎందుకంటే మీరే కదా ఇప్పుడు మాకంతా దారి చూపిస్తూ మాకన్ని చెప్తున్నారు. అది అంకుల్ నా డ్రీమ్.
వెరీ గుడ్, సంతోషం. అక్కడ ఉన్నది మాస్టర్ నేను కాదు.
అంటే నాకు మాస్టర్ గారు తెలియదు అంకుల్. మాస్టర్ గారి గురించి ఇప్పుడే, ఇప్పుడే వింటున్నాను మాస్టర్ గారి వీడియోస్. సో ఇంకా మీరే అనుకున్నాను నేను. మీరు మాతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు, ప్రత్యక్షంగా కాంటాక్ట్ లో ఉన్నారు. మేబీ మాస్టర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. బట్ మీరే అంకుల్, నేను మిమ్మల్ని ఇంతవరకు చూడలేదు బట్ మీరే అని నాకు ఎందుకో అలా నేను కన్ఫర్మ్ అయిపోయినాను అనమాట.
జై గుర్దేవ్. మాస్టర్ జ్వాలాగులు గారు ప్రసాదించి మాస్టర్ ఆర్కే అనుజ్ఞతోటి ఆయన అనుగ్రహంతో లెటర్స్ ఆన్ అకల్ట్ మెడిటేషన్ అనే మన ఈ ఉద్గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ రోజులో ధ్యానంలో మనం కలర్ గురించి కొంత చెప్పుకున్నాం. కలర్ గురించి కొంత చెప్పుకున్న దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, బైబిల్లో ఒక కథ ఉంటుంది. ఆ కథ ఏంటంటే, దారి తప్పిపోయిన కొడుకు గురించి తండ్రి వెతుకుతూ ఉంటాడ. అలాగే మేకల లేకపోతే గొర్రెలు ఒక సమూహం ఉంటే దాంట్లో తప్పిపోయిన గొర్రె గురించే వెతుకుతాడు తప్ప అన్ని ఉన్నవాళ్ళ గురించి ఎవరు వెతుక్కుంటారు, ఎవరు వెతుక్కోడు. మనమైనా ఇంట్లో ఎక్కడైనా ఏదైనా పెట్టి మర్చిపోయి దాన్ని వెతుక్కుంటాం తప్ప ఇంట్లో ఎదురుకుండా ఉన్న వాటిని వెతుకుతాం, వెతకం కదా. అలాగే తన స్వస్థానం నుంచి దూరంగా వెళ్ళిపోయిన, దారి తప్పిన, మర్చిపోయిన వీటిలన్నింటినీ మళ్ళీ స్వస్థానంలో ఉంచడం, దారి తప్పిపోయిన వాళ్ళకి దారి చూపించడం, మర్చిపోయిన వాళ్ళకి గుర్తు చేయటం అనేది గురువుల కార్యక్రమం. గురుదేవులు ఉదయాన్నే లేవగానే పాడే పాట ఒకటి ఇచ్చారు, వహ శక్తి హమేదో దయానిధే కర్తవ్య మార్గ పరు డట జామే పరు సేవా పరు ఉపకారు మెహం నిజ జీవన సఫల బనాజమే హమ దీన దుఃఖీ నిర్బలోం వికలోం కే సేవక బన్ సంతాపహరే జో హో భూలే భటకే భిచుదే ఉన్నుకో తారే ఖుద్ తరజామే. ఇది మొత్తం ఆధ్యాత్మికతకి పరమపూజ్య గురుదేవులు ఇచ్చిన వ్యాఖ్యానం. మీ అందరికీ తేజ తర్వాత ఈ పాటని దాని అర్థాన్ని పెడుతుంది, అందరూ బాగా చదువుకోండి. మనం ఇన్ని పుస్తకాలు చదువుతున్నా, ఇన్ని ఉద్గ్రంథాలన్నింటినీ ఉపాసన పట్టడానికి ప్రయత్నం చేస్తున్నా, ధ్యానం చేసిన, జపం చేసిన, వీటన్నిటికీ ఒక్కటే ఒక ఎయిమ్, ఒక కాలేజీలో చేరి చదువుకోవడానికి ఏంటి ఎయిమ్, కాలేజీలో చేరితే మనం చదువుకోవడానికి ఏం ఏంటంటే జ్ఞానం సంపాదించడం, ఉద్యోగం రావడం అది తర్వాత విషయం, ఆట అనేవంటే బై ప్రోడక్ట్. అది అసలు విషయం ఏంటంటే మనం జ్ఞానం పెంపొందించుకోవడం. అలాగే జ్ఞానం పెంపొందించుకోవటానికి మనం ఇవి చదువుకుంటున్నామా, మాకు ఇంత వచ్చు అని చెప్పుకోవడానికి చదువుకుంటున్నావా, లేదా మన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి, మన అహంకారాన్ని తృప్తి చేసుకోవడానికి ఇవన్నీ తెలుసుకుంటున్నావా అనే వాటిల్లో ఆన్సర్ ఏ దేనికి ఎస్ పెట్టినా తప్పే. వీటికి ఏటికి ఎస్ ఉండదు, కానీ అవి ఆటోమేటిక్గా జరుగుతాయి. వీటన్నిటి పర్యవసానం ఏంటంటే ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో, అంటే 2015 ఈ నవంబర్ ఈ 7వ తారీఖు ఇప్పటి నుంచి ఓ 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు లేదా 100 ఏళ్ల పాటు ప్రపంచంలో ఉన్న మానవాళి, అలాగే ప్రపంచం మీద భూమి మీద జీవిస్తున్న జంతువులు, వృక్షాలు, ఖనిజాలు, ఇంకా ఇవి కాకుండా ఇంకా అనేక జీవరాశులు ఉంటాయి. మన కంటికి కనబడకుండా పనిచేసే భావనతోటి మాత్రమే పనిచేసే దేవతలు ఉంటారు. వీళ్ళందరికీ ఏమిటి ప్రస్తుత కాలంలో అవసరము, అది తీర్చటం అనేది ఆధ్యాత్మికత. దారి తెప్పపోయిన వాళ్ళని దారిలోకి మళ్ళీ తీసుకురావటం, మర్చిపోయిన వాళ్ళని గుర్తు చేయటం, వెనకబడిన వాళ్ళని వెనక వదిలేయకూడదు, వాళ్ళని వాళ్ళ కోసం వెనకలాగి వాళ్ళని కూడా ముందరకు తీసుకురావటం. గబగబా మనం ముందర వెళ్ళిపోకూడదు, ముందర వెళ్ళిపోయినా అక్కడ ఆగిపోవాలి. ఆగిపోయి వెనకాలకు వచ్చే వాళ్ళందరికీ మార్గం చూపించడానికి మళ్ళీ వెనక్కి వచ్చి ఇదిగో ఇక్కడికి ఇలా రావాలి, ఇక్కడికి ఇలా రావాలి అని వాళ్ళకి చేయూతనివ్వాలి. అందుకని సాక్రిఫైస్ అంటే త్యాగే నైకే అమృతత్వ మానసుహు అనే ఒక ఉపనిషత్ బ్రహ్మసూత్రం లాంటి సూత్రం, దాంట్లో ఏంటంటే త్యాగం వల్ల మాత్రమే అమృతతత్వం వస్తుందని. ఎన్ని సాధనలు చేసినా, ఎంత గొప్పవాళ్లుగా ఎదిగినా బుద్ధుళ్లాగా త్యాగం చెయ్యాలి, ఒక క్రైస్తులాగా త్యాగం చెయ్యాలి. చేస్తేనే ఆధ్యాత్మికత అనేది భగవంతుడు మనకు ఈ శరీరాన్ని, ప్రాణాన్ని, మనస్సుని వాహికలుగా ఇచ్చి మన చేత పని చేయించుకోవటానికి ఏం సంకల్పించాడు అది చేసినట్టుగా అవుతుంది. అది కాకుండా ఇంకేం చేసినా కూడా కొందరు ఉంటారు, ఎందుకండి అందరి కోసం కావాలా, ఏదో మన జపం మన ధ్యానం మనం చేసుకోక ఓ ఊరి మీద పడి అందరినీ ఇలా మోటివేట్ చేయాలా. మోటివేట్ చేసిన వాళ్లే గురు పరంపరతోటి అనుసంధానం అయ్యి ఉంటారు, అదర్వైజ్ నో. మనం గురు పరంపరతోటి అనుసంధానం అవ్వటము, గురువుల కార్యక్రమంలో ఉండటం కోసమే పుట్టాము. మాస్టర్ ఆర్కే కొటేషన్లో ఒకటి ఇచ్చారు, మీరు రాముడి కాలంలో రాముడితో పాటు పనిచేసిన కోతులు, అందుకే ఇవాళ నా ఎదురుకుండా కూర్చుని వింటున్నారు అని చెప్పారు డైరెక్ట్గా. దానికి నా కామెంట్ కూడా మీరు చదివి ఉంటారు. కోతులు, భల్లూకాలు అంటే ఎలుగుబంట్లు, ఇంకా కొండముచ్చులు, వీళ్ళందరూ కూడా రాముడు పరమాత్మ సాక్షాత్తు. ఆయన మనిషిగా వస్తే తప్ప రావణాసురుడిని చంపలేడు కాబట్టి ఆయన మనిషిగా వచ్చాడు, పరమాత్మే మనిషిగా వచ్చినాడు. మనిషితో పాటు పనిచేసే దేవగణాలు ఎలా వచ్చాయంటే కోతుల్లా వచ్చాయి, బల్లూకాల్లాగా వచ్చాయి, కొండముచ్చుల్లాగా వచ్చాయి. కాబట్టి ఆ రోజు కోతుల్లా ఉన్నామంటే మనం ఆ రోజు కూడా దేవతలుగా ఉన్నామని గుర్తుపెట్టుకోవడం కూడా చాలా అవసరం. దేవతలు కూడా మానవ శరీరం ధరించి అప్పుడు మాత్రమే భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలరు. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం, అందుకని శరీరం కావాలి. మనం నిజంగా రాముడి కాలంలో ఉండి రాముల వారితో పాటు ఉడతల్లాగా, కోతుల్లాగా, ఎలుగుబంట్లాగా పనిచేసిన వాళ్ళం అయినా చాలా ఆనందించాలి, ఎందుకంటే రాముడు పరమాత్మ, ఆయనతో ఉన్నాం, సీతామాత ఉంది, అలాగే మిగతా గొప్పవాళ్ళందరూ ఉన్నారు, మహాత్ములందరూ, లక్ష్మణుడు ఉన్నాడు. ఇదంతా ఎందుకు అంటే వాళ్ళతో పాటు ఉన్న దేవగణాలుగా ఉన్నాం. అప్పుడు దేవగణాలుగా ఉండి ఆత్మ సాక్షాత్కారం చేసుకోలేకపోయాం కాబట్టి ఇప్పుడు మామూలుగా వచ్చాం. అప్పుడు చాలా చాలా మొదట్లో అనమాట, 79లో మాస్టర్ కలిసినప్పుడు, అప్పుడు మాస్టర్తో ఎవరు ఉండేవారంటే రామసుబ్బయ్య ఉండేవాడు. రామసుబ్బయ్య అక్కడ లా చదువుకునేవాడు. లా ఎవరి దగ్గర చదువుకునేవాడు, మాస్టర్ నాన్నగారు ప్రొఫెసర్ కామరాజ్ గారు కదా, ఆయన అక్కడ లా ప్రొఫెసర్, ఆ కాలేజీలో ఇతను చదువుకునేవాడు. అలాగా మొట్టమొదట మాస్టర్కి నాకంటే ముందర పరిచయస్తులు ఇద్దరు, అంటే మనతో ఇంకా ఉండుండొచ్చు కానీ ఈ ఫీల్డ్కి సంబంధించినందుకు రామసుబ్బయ్య, ప్రొఫెసర్ రామసుబ్బయ్య, ఇంకొకళ్ళు గురురాజారావు. గురురాజారావు కర్నూలులో ఉంటాడు. వీళ్ళ తర్వాత 79 జూన్లో నేను, అప్పుడు మాస్టర్ చెప్పారు నేను దేవతలకు గురువుని సీతారామని. దేవతలకు గురువుని అంటే అప్పుడు మనం దేవతలం, ఇప్పుడు మనుషులుగా వచ్చాం కాబట్టి మనకు గురువు అప్పటి నుంచి ఆయనే గురువు. ఎప్పుడు రాముడి కాలం నుంచి ఇంకా పై కాలం నుంచి కావాల్సిందే. ఇంతవరకు తెలుసుకుందాం, ఇంకా చాలు దాని గురించి. అందుకని మానవ జన్మ తీసుకున్నందుకు మనం చెయ్యాల్సింది ఏమిటో ఎప్పుడు నిరంతరం గుర్తు పెట్టుకోవాలి, ఎదురుకుండా రాసి పెట్టుకోవాలి. ఎందుకోసం పుట్టామంటే ఉద్యోగం చేయటం, వ్యాపారం చేయటం, సంపాదించడం, ఇవన్నీ ఒక పార్ట్. మనకు 16 కళలు ఉన్నాయనుకోండి, 16 కళలు ఒక కళ అది, మిగతా 15 కళలు మన సాధన చేసుకోవటం. సాధన వల్ల వచ్చిన ఫలితాన్ని సొంతంగా కాకుండా మానవాళి అందరికీ, ఇంకా మనకింత సబ్ హ్యూమన్ కింగ్డమ్ అని అంటారు. సబ్ హ్యూమన్ కింగ్డమ్ అంటే హ్యూమన్ కింగ్డమ్ కింద ఉన్నవి జంతువులు, వృక్షాలు, ఖనిజాలు. ఖనిజాలని మనం బాగా వాడుకుంటున్నాం వల్ల ఏమవుతుందంటే ఆ పరిణామ క్రమంలోంచి అవి బయటకు వచ్చి నెక్స్ట్ చెట్లుగా మారుతాయి. అంటే ఇనుము బాగా వాడుతుంది అనుకోండి, ఇనుము ఏమవుతుందంటే దానికి పరిణామ క్రమంలో అది వేగం పెరిగి చెట్టుగా మారుతుంది. ఆ చెట్టులో ఐరన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సపోజ్ తోటకూర ఉంది, దాంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. అలాగా మనకు దత్త చరిత్రలో కూడా ఉంటుంది, తోటకూర అనే కూర గురించే ఉంటుంది తప్ప మిగతా ఆకుకూరల గురించి ఉండదు అక్కడ, గుర్తుపెట్టుకోండి. అలాగే అయోమయం అంటారు కొందరిని. ఏంటి అయోమయంలో ఉన్నారా అనువు అని? అయోమయం అంటే చెట్టడం కాదు, అయోమయం అంటే ఇనువు అని అర్థం. ఇనువు అయస్కాంతంగా మారగల శక్తి ఇనువుకే ఉంది, మిగతా వాటికి లేదు. ఏమో మరి, సో ఇనుముగా ఉండటం అంటే అయోమయంగా ఉండటం తప్పు కాదు. అయోమయంగా ఉంటేనే మనం అయస్కాంతం అవుతాం. కాబట్టి ఇనువుగా మనం ఉన్నాం అనుకోండి, మనలో ఇనుప లక్షణాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం అయస్కాంతం అయిపోతాం. అయస్కాంతం లాంటివాడు గురువు, ఇనువు లాంటి వాడు మనం. అలాగా ఖనిజాలు ఎక్కువగా వాడుకునే వాటిలో మీరందరూ బాగా గమనించి చూడండి, మనం ఐరన్నే ఎక్కువ వాడుతాం. ఐరన్కి కుజుడికి డైరెక్ట్ సంబంధం ఉంటుంది, ఐరన్కి శనికి డైరెక్ట్ సంబంధం ఉంటుంది. కుజుడు ఎందుకంటే ఎర్రగా ఉంటాడు, ఐరన్ ఓర్ అంతా ఎర్రగా ఉంటుంది. శని దాంట్లోంచి తీసేసిన తర్వాత దాంట్లో బొగ్గు కలిపి సరే ఐరన్ ఓర్లోంచి తీసిన ఐరన్లో ఇంకో కొన్ని వేరేవి కలిపి దాన్ని స్ట్రాంగ్గా ఉండేటట్టు స్టీల్ తయారు చేస్తారు. మరి ఏమి కలుపుతారు కరెక్ట్గా నాకు తెలియదు. అప్పుడు కార్బన్, అది చూసారా కార్బన్, కార్బన్ అంటే శని. మళ్ళీ ఆ ఐరన్ ఓర్లోంచి వచ్చిన దానికి కార్బన్ ఒక నిష్పత్తిలో కలిపితే స్ట్రాంగ్గా ఉక్కు తయారవుతుంది, అది మళ్ళీ శని ఎఫెక్ట్లోకి వస్తుంది, శని ప్రభావంలోకి వస్తుంది. మన జీవితాల మీద శని కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ బ్రహ్మాండమైన ఎఫెక్ట్ ఉంటుంది. సూర్యుడు కానీ, బుధుడు మనకు బుద్ధినిస్తాడు, కుజుడు శక్తినిస్తాడు, శని పనిచేసే ఒక పర్సెవరెన్స్ అంటే ఓ పని మొదలెట్టినప్పటి నుంచి చివరి వరకు ఓపిగ్గా చెయ్యాలంటే శని ఆ శక్తినిస్తాడు, కష్టపడే తత్వం శని ఇస్తాడు. ఇంకా ఏమిస్తాడంటే ఈ పని చేయటానికి ఏమేమి అడ్డంకులు ఉండాలో అడ్డంకులన్నీ కూడా ఇస్తాడు. ఆ అడ్డంకులను అధిగమించడమే ఆధ్యాత్మికతలో మామూలు జీవితంలో కూడా మనం చేయాల్సిన పని. ఏకాంత సహచరుల్లో గురుదేవులు అంటారు, పెద్ద నది ప్రవహిస్తుంటే పెద్ద కొండ అడ్డొస్తుంది, అప్పుడు ఏం చేస్తుంది ఆ నది కొండని ఆలింగనం చేసుకుంటుంది. ఎటువైపు నుంచి అటువైపు నుంచి చుట్టుముట్టేసి అటు మళ్ళీ పరిగెడుతుంది. అంతే తప్ప ఈ కొండ అడ్డొచ్చి నాకు ఏం చేయాలి ఎలా చేయాలి అని అక్కడ ఏడుస్తూ కూర్చోదు అంటారు. ఇంకా వీలేదు, దాన్ని ముంచేస్తుంది కూడా, ముంచేసి వెళ్ళిపోతుంది అంతే. అంటే అడ్డంకులను అధిగమించి వెళ్ళిపోయే శక్తి మనకు మనలో ఉంటుంది. ఇదంతా ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే నాట్ ఎన్ ఈజీ థింగ్, అది గుర్తుపెట్టుకోవాలి. ఒక నది, గంగోత్రి యమునోత్రిలో పుట్టిన నది చిన్న చుక్కల్లాగా ఉంటుంది, మరి అలా ప్లెయిన్స్లోకి వచ్చేటప్పటికి బ్రహ్మాండంగా భయంకరంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. ఆ తర్వాత పర్వతాల్లోంచి వెళ్తున్నప్పుడు, వాటిల్లోంచి వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద కొండలను కూడా ముంచేసేయగలిగిన లోతుల్లో అంతంత గంభీరంగాను ఉంటుంది, ఉండి సముద్రంలో కలుస్తుంది. అలాగ మన జీవితం నడుస్తూ ఉంటుంది. ఈ దీనికి కావలసిన శక్తి ఏదైతే ఉందో, ఆధ్యాత్మికతకు కావాల్సిన శక్తి, అదంతా కుజుడు ఇస్తాడు మనకు. మనలో ఉన్న శక్తి ఏదైనా సరే అదంతా కుజుడు. ఆ శక్తిని పాడు చేసామా, ఎలా పాడు చేసామా, ఇవన్నీ మనకు చాట్లో తెలుస్తాయి, భర్త చాట్లో, అది వేరే విషయం. అలాగే శని ఏ పని చేయాలో చెప్తాడు, ఈ జన్మలో మనం ఏం పనులు చేయాలి, ఏ పనులు మనకు చేయటానికి ఇష్టం ఉండదో కూడా చెప్తాడు, అవన్నీ చెయ్యాలి. మాస్టర్ అంటారు ఒక చోట, మనకి ఏ ఇష్టమైన పనులు చేసుకుంటూ వెళ్తున్నామో అది పెద్దగా నీకు డెవలప్మెంట్ ఇవ్వదు. నీకు ఇష్టం లేని పనులు చేయటము, నీకు ఇష్టం లేని వాతావరణంలో ఉండటం, నీకు ఇష్టం లేని వ్యక్తులతో కలిసి ఉండటం అనేది ప్రకృతి నీకు ఒక రకంగా నువ్వు ముందరకు వెళ్ళడానికి ఇచ్చే ఆపర్చునిటీ, గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ నాకు అమెరికా వెళ్ళడం ఇష్టం లేదనుకోండి, నడు అంటుంది. నాకు హరిద్వార్ వెళ్ళడం ఇష్టం లేదు, నడు అంటుంది. అలాగా. కాబట్టి ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచుతుంది, ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో మనం ఎదగడం ఎలాగ అనేది నేర్చుకుంటాం. సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే కలర్లో ఇందాక మనం ఈ టాపిక్ మొదలు పెట్టేటప్పుడు చెప్పుకున్నాం, దారి తప్పిన వాళ్ళు, దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు, తండ్రి గృహాన్ని మర్చి ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళని వెతుక్కుంటూ మళ్ళీ వెనక్కి రావడానికి ఎలాగో, మన ప్రజ్ఞ ఏదైతే ఉందో అది శరీరంలో ఈ పదార్థంలో ఇరుక్కుపోయి ఉంటుంది. అంటే చేతనత్వము, కాన్షియస్నెస్ ఇంద్రియాల్లో ఇరుక్కుపోయింది అనుకోండి, మంచి సినిమా చూడక ఎందుకు, రేపు ఆదివారం సపోజ్ ఇవాళ శనివారం అనుకోండి, కిందటి శనివారం సినిమా వచ్చింది బాహుబలి, చాలామంది ఆన్లైన్లో లేరు. అలాగే ఇవాళ సపోజ్ శనివారం ఆరింటికి శ్రీమంతుడు వచ్చింది అనుకోండి, మళ్ళీ అప్పుడు కూడా అంతే కావని, అది రేపు వస్తుంది, ఇవాడు వస్తుందేమో అనుకున్నాను నేను, కాదు రేపు. అలాగా కళ్ళ ద్వారా బయటికి పోతుంది ప్రజ్ఞ, చెవుల ద్వారా మంచి సంగీతం వస్తుంది, ఏముంది ఉపన్యాసాలు బోరు అన్నట్టుగా కాకుండా అది వింటే బాగుంటుంది, సినిమా పాటలు మంచి మంచి వస్తున్నాయి. అలాగా అలా రకరకాలుగా ఇంద్రియాల ద్వారా మనసు, మనలో ఉన్న చేతనత్వం బయటికి పోతుంది. అలాంటి వెనక్కి, దాన్ని వెనక్కి తీసుకురావాలి, ఏం చెయ్యాలి. అలాగే మన మనస్సు రకరకాల ఆలోచనలు చేస్తుంది. ఈ మనస్సుకి మూలంలోకి మనస్సును తీసుకెళ్ళు అంటారు రమణ మహర్షి గారు. మనస్సుకి మూలం ఎక్కడుందో కనుక్కో, నేను అనే భావం ఎక్కడ పుడుతోందో కనుక్కో అంటారు. ఈ కనుక్కోవడానికి, ఈ తెలుసుకోవడానికి ఎక్కడ ఏమిటి అనే ప్రశ్నలు వేసుకుంటే ఏం చెయ్యాలి అని నెక్స్ట్ మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఎలా కనుక్కోవాలబ్బా అని. దానికి ఈ కలర్ మెడిటేషన్ ఎక్సలెంట్గా ఉపకరిస్తుంది. ఏం చేయాలి, డార్క్ బ్లూ ఆర్ కాల్డ్ ఇండిగో, ఇండిగో అయినా సరే బ్లూ అయినా సరే రెండిట్లో ఏదైనా సరే ఆ బ్లూలో ఉన్నాననుకోవాలి. బాగా పాదాల దగ్గర నుంచి తల వరకు మొత్తం, అంటే మనం కొంచెం విడమర్చి చెప్పుకుంటే మన మెంటల్ బాడీ, మన వైటల్ బాడీ, మన యాస్ట్రల్ బాడీ, మన ఈథరిక్ బాడీ, ఫిజికల్ బాడీ, ఇవన్నీ కూడా బ్లూ కలర్లో ఉన్నాయి అనుకుని గాయత్రి చేయాలి. చేస్తే ఏమవుతుందంటే ఇంద్రియాల్లో ఇరుక్కున్నవి, ప్రాణంలో ఇరుక్కున్నవి, మన రకరకాల ఆదర్శాలు ఉంటాయి, మేము ఒక లోకనాయకు అయిపోవాలి, మహాత్మా గాంధీకి మహాత్ముడని పెట్టారు, అలా నాకు కూడా మహాత్ముడని బిరుదు రావాలి, ఏం చేయాలి దానికి, ఇలాంటి ఒక గొప్ప గొప్ప వైటల్ బాడీకి సంబంధించిన ఆకాంక్షలు అంటాం, ఆకాంక్షలు ఉంటాయి, ఆస్పిరేషన్స్ ఉంటాయి, అలాంటి వాటిలో ఇరుక్కుపోయిన ప్రజ్ఞ వెనక్కి వచ్చేస్తుంది. అలాగే ఇంకా రకరకాల ఆలోచనలు ఉంటాయి మనకు, చాలామందికి పాపం రేపు ఏమవుతుందో తెలియదు కానీ రేపటి గురించి ఆలోచిస్తారు, ఇది అయిపోతుందేమో, ఇది అయిపోతుందేమో, చాలా దాంట్లో మ్యాజిక్ ఏంటంటే ఇది అయిపోతుందేమో అది అయిపోతుందేమో 100 సార్లు అనుకుంటే అదే అవుతుంది. కాబట్టి మంచిగా అనుకోవడం నేర్చుకోవాలి, ఇమాజినేషన్ మనం బాగా వాడుకోవాలి. నాకు ఇలాగే అవుతుంది, నేను ఇలాగే చేస్తాను అని గట్టిగా అనుకో, దాని ఇంట్లో ఇంకా ఏమి మార్పులు చేర్పులు చేయకూడదు, అదే అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఛాయిస్. ప్రతి వాళ్ళు కూడా ఛాయిస్ ఉంటుంది, తల్లిదండ్రులు కూడా ఛాయిస్తోనే ఎన్నుకుని పుడతారు తప్ప ఇష్టం వచ్చిన డేం భూమి మీద పడిపోరొచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ బై ఛాయిస్. భగవంతుడు మనకు అందరికీ కూడా ఛాయిస్ ఇచ్చాడు, వెదర్ వీ చూజ్ ఎ గుడ్ థింగ్ వెదర్ వీ చూజ్ ఎ బ్యాడ్ థింగ్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్, మన ఇంటలెక్ట్ మీద ఆధారపడుతుంది. బట్ ఈ అక్కల్ట్ మెడిటేషన్ చేసేదే ఎందుకంటే వీ వాంట్ టు ట్రాన్సెండ్ ద ఇంటలెక్ట్, ఇంటలెక్ట్ టు ఇంట్యూషన్ అని మాస్టర్ జ్వాలాకుడు గారు ఇంకో పుస్తకంలో ఇచ్చారు. ఈ ఇంటలెక్ట్ అనే మానసిక ఏదేవితో ఉందో గొప్పతనం, నేను ఎంత చదువుకున్నాను, నాకు అంత ఉంది, నాకు ఎంత ఉంది అని విర్రవీగే తత్వం ఉంది. చూసారా, రావణాసురుడు ఉన్నాడు, నన్ను వాడు చంపలేడు, నన్ను వీడు చంపలేడు, అక్కడే నన్ను ఎవరు చేయలేరు, ఇక్కడ నన్ను ఎవరు చేయలేరు, గ్రహాలు ఏం చేయలేవు, దేవతలు ఏం చేయలేరు, రాక్షసులు ఏం చేయలేరు, ఆఫ్టర్ ఆల్ మనిషి ఏం చేస్తాడు అన్నాడు, చివరికి మనిషి ఏం చేసాడు. అలాంటి ఉంటుందన్నమాట ఆలోచన, మెంటల్ బాడీలోను వైటల్ బాడీ అలాంటి వాటిలన్నింటిలో ఇరుక్కుపోయిన ప్రజ్ఞ మెల్లిగా వాటిలో నుంచి వెనక్కి తీసేసుకోవటం అన్నమాట. పూర్వంగానే సర్వశ, ఎలాగైతే ఒక తాబేలు తన అవయవాలని లోపలికి ముడుచుకుంటుందో అని చెప్తారు పరమాత్మ శ్రీకృష్ణుడు గీతలో, అలాగా మనకు బయటికి పోతున్న ప్రజ్ఞ మొత్తం లోపలికి వచ్చేస్తుంది. ఎలాగొచ్చేస్తుందంటే యూజ్ బ్లూ కలర్ ఆర్ యూజ్ ఇండిగో కలర్. మన ఇంకా ఈ కలర్ గురించి ఒక మనసులోంచి ప్రాణంలోంచి తర్వాత కోరికల శరీరం నుంచి అక్కడి నుంచి మన ఏదరిక్ బాడీలోంచి అక్కడి నుంచి భౌతిక శరీరంలోకి ఎలాగా పైనుంచి ఒక వలయాలుగా తిరుగుతూ 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 మొత్తం రంగు కింద వరకు వచ్చేసిందని ఊహించాలి. రంగులో ఉన్నట్టు అనుకోవటంతో పాటు మనం ఒక రంగుల రత్నం అని ఉంటుంది చూసారా, రంగుల రత్నం ఎక్కామనుకోండి, గుర్రాలు ఇలా ఏనుగులు బొమ్మలు ఉంటాయి, దాన్ని మీద కూర్చుంటే వాడు తిప్పుతూ ఉంటాడు, మెర్రి గోరౌండ్ గిర్రం తిరుగుతుంటుంది. అలా తిరుగుతున్నట్టుగా రంగులు మన మెంటల్ బాడీ, వైటల్ బాడీ, యాస్టిక్ బాడీ, ఇదరిక్ బాడీ, ఫిజికల్ బాడీ మొత్తం చుట్టేస్తున్నాయి, మళ్ళీ కింద నుంచి పైకి పైనుంచి కిందకి వెళ్ళిపోతున్నాయి. ఇలా అలా ఊహించుకోవాలి, ఊహించుకుంటూ గాయత్రి మంత్రం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే వీటిల్లో ఇరుక్కున్నది ఏదైతే ఉందో అది వెనక్కి వచ్చేస్తుంది. సో ఈజీ. అలాగా కలర్ సంబంధించినంత వరకు మనం ఒక చాప్టర్ చదువుకున్నాం, దాంట్లో ఈ పాయింట్ తోటి కలర్ గురించి ప్రస్తుతానికి మనం ఒక కామా పెట్టుకుని తర్వాత మళ్ళీ ఇంకొకసారి లేదా ఇంకో రెండు సార్లు మళ్ళీ కలర్ గురించి చెప్పుకుందాం. ఇవాళ మటుకు ఏం చేస్తామంటే మంత్రాలు వాడటము, మంత్రాలు ధ్యానంలో వాడటం. ధ్యానంలో మంత్రాలు వాడటం ఏంటి అంటే ఓ అని కూర్చోవడం, ఏమవుతుందో గమనించచ్చు. ఎక్కడ గమనించాలి? మనస్సులో ఏమవుతుంది, ఓంకారం మనస్సు మీద ఎలా ప్రభావం చేస్తుంది. వైబ్రేషన్స్ అంటాం. వైబ్రేషన్స్ అంటే వైబ్రేషన్స్ గురించి బ్రావెట్స్కి ఒక చోట సీక్రెట్ డాక్టర్లోనే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఆవిడ. ఏంటంటే ఒక చిన్న బాగా పల్సగా ఉన్న పళ్ళెని తీసుకుని దాని మీద ఇసుక వేసి దాన్ని ఇలా ఇలా కొడితే కనుక పళ్ళెని ప్యాటర్న్స్ తయారవుతాయి. ఇలా ప్యాటర్న్స్ అంటే ఒక రకంగా గీతలు గీసినట్టుగా రకరకాల షేప్స్ వస్తాయి, ఆకారాలు వస్తాయి. ఆ ఆకారం ఎలా వస్తుంది, మనం ఆ రేకును కొట్టడం బట్టి వస్తుంది. రేకును గట్టిగా కొట్టామనుకోండి దూరంగా పోతాయి, మెల్లిగా కొట్టామనుకోండి వైబ్రేషన్స్ తక్కువ వచ్చి దగ్గర దగ్గర ఉన్న ఇసుక అంతా కొంచెం కొంచెం పక్కకు జరుగుతుంది, ఎక్కువ జరగదు. అదే గట్టిగా కొట్టేస్తే ఏమవుతుంది, దూరంగా వెళ్ళిపోతుంది. సో వైబ్రేషన్ రేట్ పెరగడం వల్ల ఎక్స్పాన్షన్ వస్తుంది, వైబ్రేషన్ రేట్ తగ్గడం వల్ల కాంట్రాక్షన్ వస్తుంది. మనం గాలి పీల్చడం, గాలి వదలటంలో కూడా ఒకటి ఎక్స్పాన్షన్, ఒకటి కాంట్రాక్షన్. ఏ కలర్ వైబ్రేషన్ ఎక్కువ ఇస్తుంది, ఏ కలర్ వైబ్రేషన్ తక్కువ ఇస్తుంది అది చూసుకుంటే మన శ్వాస ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆ కలర్లో ఉన్నంతసేపు ఏమవుతుందంటే శ్వాస ఎక్కువ దూరంగా పీల్చడం, అదే సారీ పీలిస్తే ఇలా బాగా ఎక్స్పాండ్ అవ్వడం, వదిలితే బాగా దూరం నుంచి మళ్ళీ దగ్గర రావడం అనే కార్యక్రమం మొత్తం ఉంది చూసారా. ఆ పల్సేషన్ ఏదైతే ఉందో అది వైబ్రేషన్ ఎక్కువ ఉంటే ఎక్కువ శ్వాస పీలుస్తాం, వైబ్రేషన్ తక్కువ ఉంటే తక్కువ శ్వాస పీలుస్తాం. అంటే నిద్రపోయే ముందు శ్వాస పీల్చండి, శ్వాస పీలుస్తున్నాం మన శ్వాస కొత్తగా పీల్చండి, నిద్రపోయే ముందు పడుకోవడానికి నిద్ర సుఖమెరగదని ఒక సూత్రం ఉంది, నేను చాలాసార్లు చూశాను. ఈవెన్ హైదరాబాద్లో సంగం థియేటర్ గోడ మీద పడుకుని నిద్రపోయేవాడిని చూశాను. అదే హైదరాబాద్లోనే పడుకుంటారంటే విజయవాడలో కూడా పడుకుంటారు, గాంధీనగర్లో ఒక స్కూల్ ఉంది SKVB స్కూల్ అని, ఆ గోడ మీద పడుకుని నిద్రపోయేవాడిని చూశాను. అలా ఎక్కడో ఎన్నో చోట్ల గోడ మీద పడుకుంటే వాడు పడిపోతే కింద పడితే చెయ్యో కాలు విరిగిపోతుంది, అంత ఎత్తు ఉంటుంది గోడ, చిన్నగా నేల బారునే ఉండదు గోడ, 5-6 అడుగులు ఎత్తుంటుంది ఈజీగా. గోడ అంటే చాలా వెడల్పుగా ఉండి ఇటు పక్కకి అటు పక్కకి దొరలటానికి వీలుగా ఉంటుంది అనుకోకండి, ఒకవైపు తిరిగి పడుకుంటే అలాగే పడుకోవాలి లేచేంత వరకు, కదలటానికి ఉండదు. కానీ అలాగే పడుకుని నిద్రపోయేవాళ్ళని 3 మంది చూశాను. అంటే నిద్ర సుఖం ఎరగదు అని ఎందుకు చెప్తున్నానంటే అది అలాంటివి చూసి, అలాంటి నిద్ర వచ్చే ముందు మనకు శ్వాస ఆటోమేటిక్గా ఒక పర్టికులర్ వేలో నడుస్తూ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు ఎలా నడుస్తుంది మనం చూసాం కదా, కోపం వచ్చినప్పుడు పాములాగా బుసలు కొడుతున్నాడు అంటారు, అంటే బాగా గాలి పీల్చి గాలి వదిలి చప్పుడు వచ్చేంత గట్టిగా పీలుస్తాడు, వదులుతుంటాడు కోపం వచ్చినప్పుడు. అదే ఎవరి మీదన్నా ఇష్టంగా మనకు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మన శ్వాస అలా ఉంటుంది, ఉండదు కదా, చాలా ప్లెజెంట్గా ఉన్నాం కాబట్టి శ్వాస మారిపోతుంది. అలాగే నిద్ర పడుతూ ఉన్నప్పుడు, నిద్రలోకి ఇంకా వెళ్ళిపోతాం అన్నప్పుడు ఎలాంటి శ్వాస ఉందో గమనించాలి. నిద్రలోకి వెళ్ళిపోతున్నప్పుడు మన కళ్ళు మూసుకుని ఏ కలర్ కనిపిస్తుందో గమనించుకోవాలి. ఖచ్చితంగా ఆ కలర్ని నిద్రపోకున్నప్పుడు కూడా బయటకు వచ్చి ఆ కలర్ని చూస్తే ఆటోమేటిక్గా శ్వాస నిద్రపోవటానికి ముందున్న శ్వాసలాగా మారిపోతుంది. సో కలర్ ఎఫెక్ట్స్ అవర్ బ్రెత్, రంగు మన శ్వాసని ప్రభావితం చేస్తుంది. రంగు అంటే ఒక శక్తి, అది గుర్తుపెట్టుకోండి. రంగు అంటే ఉత్తర రంగు అనుకోకండి, ఎరుపు తెలుపు నలుపు. ఒకసారి మా ఫ్రెండ్ ఒకటి సినిమాకి వెళ్ళి వచ్చాడు, నేను బ్యాంక్లో చేరిన కొత్తలో, అబ్బా సినిమా చాలా బాగుంది అని అంటున్నాడు. వాడును వాడి ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నారు, నేను వింటున్నాను అనమాట. సినిమా బాగుందా కలరా అన్నాడు, కలరేరా అన్నాడు వీడు. వీడు సినిమాకి వెళ్ళాడు ఆ రోజు. మరుసటి రోజు పొద్దున్న బ్యాంక్ వచ్చినా, బుద్ధుందా నీకు బ్లాక్ అండ్ వైట్ పట్టుకుని కలరా అని అడిగాడు. అదేంటరా బ్లాక్ వైట్ కలర్స్ కాదా అంటాడు వీడు. అది అందుకని బ్లాక్ వైట్ కలర్సా కలర్స్ కాదా అనేది శ్వాస బట్టి మనం తెలుసుకుందాం. వైట్లో ఉన్నాం సపోజ్, అలా నిద్రపోతున్నాడు, వైట్ కలర్ కనిపిస్తుంది, అప్పుడు శ్వాస ఎలా ఉంది? ఒకవేళ ముక్కు దగ్గర మనం వేలు పెట్టి చూసుకుంటే కానీ తెలియదు, ఇలా ముక్కు దగ్గర వేలు పెట్టి చూసుకుంటున్నాం అనుకోండి, కాలి తగిలి తగలనట్టుగా ఉంటే గ్యారంటీగా మీరు నిద్రలోకి వెళ్తున్నారు. నిద్ర దాటి ఇంకా ముందరకు వెళ్తారు, ఇంకా ముందరకు వెళ్తారు, ఇంకా ముందరు సమాధి స్థితికి వెళ్ళిపోతారు. ఆ మనకు కనిపిస్తున్న కలర్ సపోజ్ ఆకుపచ్చ కనిపిస్తుంది, అప్పుడు ముక్కు దగ్గర వేలు పెట్టి చూసుకోవాలి ఎలా ఉంది. ఇలా చూస్తూ ఉంటే ఏ రంగు వల్ల శ్వాస ఇంకా 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 తగ్గిపోతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చోట మంట మండుతుంది అనుకోండి, మంట మండుతుంటే దాని చుట్టూ ఏమవుతుంది, బోర్డు అంతా వేడి వస్తుంది. ఆ వేడి వచ్చి ఆ వేడి అంతా వ్యాపిస్తుంది. సో వ్యాపించాలంటే ఏం కావాలి? మంట ఉండాలి. కాబట్టి వ్యాపించాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి? ఆరెంజ్ కలర్ని చూడాలి. అలాగే వ్యాపించాలి అనుకునే వాళ్ళు ఏం చూడాలి? ఎల్లో కలర్ చూడాలి. అంతే తప్ప ఇది నిద్రపట్టే ముందు నేను ఎల్లో కలర్ ధ్యానం చేస్తానంటే ఆడికి నిద్ర రాదు, ఇంకా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది కదా, శ్వాస కూడా బాగా గడుస్తూ ఉంటుంది. మనం ఇంట్లో లైట్ వేసుకుంటే ఎలా ఉంటుంది? ఉత్సాహంగా ఉంటుంది, చీకట్లో ఉన్నదానికంటే కొంచెం మనసుకి ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. అంతే తప్ప లైట్లు అన్నీ వేసుకుని ఇంటి నిండా ఎవడో నిద్రపోడు కదా, నిద్ర రావాలంటే గ్యారంటీగా లైట్లు అన్నీ తీసేసి ఏదో చిన్న లైట్ ఒకటి పెట్టుకుని పడుకుంటారు. సో అలాగా కలర్స్ని మనం గమనించడం, ఇది ఒక చిన్న ప్రాక్టికల్గా హోంవర్క్ లాగా మీరందరూ ఇంట్రెస్ట్ ఉంటే కనుక చేసి చూడండి. బై దట్ మాస్టర్ స్వయంగా చెప్పిన సాధన ఇది. మాస్టర్ స్వయం అన్ని మాస్టర్ చెప్పినవే, కొత్తగా చెప్పిన కాదు. అంటే దాంట్లో ఒక టెక్నిక్ అనమాట, సాధనలో టెక్నిక్ ఏంటంటే నిద్రపోయే ముందు మీ శ్వాసని గమనించుకుంటే, అదే శ్వాస గమనిస్తే మీరు సమాధిలోకి వెళ్తారు అని మాస్టర్ వాచ. దాన్ని పట్టుకోవడానికి మీకు నాకు తెలిసింది ఇంకొక ఎక్స్ట్రాగా ఏంటంటే కలర్ని కూడా వాడుకోండి. ఏ కలర్ పెట్టుకుంటే మీకు కూర్చుండగానే నిద్ర వచ్చినట్టు కావాలి. అంతే తప్ప నిద్రపోతున్నప్పుడు వస్తే నిద్రపోతాం అంతే, ఇంకేం చూడం. బాగా పొద్దున్నే లేచి స్నానం చేసి జపం చేసుకుని ఇప్పుడు ఈ రంగులో ఉన్నాను, ఇప్పుడు నిద్ర వచ్చేట పరిస్థితి వచ్చిందా లేదా, ఈ కలర్లో ఉంటే వచ్చిందా ఈ కలర్లో ఉంటుందా, అలా ఏడు కలర్స్ చూసుకోండి. ఏ కలర్లో వస్తే ఆ కలర్ దగ్గర ఫిక్స్ అవ్వండి. సరేనా? సరే. అంతటితోటి కలర్స్ గురించి ఇప్పుడు మనం కొంత కామా పెట్టుకుని ఇవాళ మంత్రం అంటే మంత్రం గురించి మాట్లాడుతూనే మళ్ళీ మీకు ఇప్పుడు చెప్పినవన్నీ ఓంకారం కానీ హ్రీంకారం కానీ హెచ్చేసిన ఇప్పుడు మంత్రాల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని ఇప్పుడు మనకు మామూలుగా టీవీల్లో ఇప్పుడు వచ్చేస్తున్నాయి, ఓ దశమహావిద్యల గురించి ప్రత్యంగర హోమం అంటారు ఒక ఆయన. ఇవన్నీ కూడా దశమహావిద్యలు అంటే పది దశ అంటే పది మహావిద్యలు అంటే చాలా గొప్పవన్నమాట. ఆ దశమహావిద్యలు తెలిస్తేనే దత్తాత్రేయ స్వామి యొక్క తత్వం తెలుస్తుందని స్వయంగా దత్తాత్రేయ స్వామే చెప్తారు. పది దశమహావిద్యలు అన్న శ్రీ విద్య అన్న ఒకటే, శ్రీ విద్యలోనే వస్తాయి అవన్నీ. శ్రీచక్రం గురించి తెలుసుకోవాలన్న ఆ దశ మహావిద్యలు తెలుసుకోవాలి. పది ఆవరణలు ఉంటాయి, పది ఆవరణల తర్వాత పదోది, తొమ్మిది ఆవరణలు ఉంటాయి, సారీ పది ఆవరణలు కాదు, తొమ్మిది ఆవరణలు దాటి పదోది ఏదైతే ఉందో ఆ మహాతల్లి జగజ్జనని, అది కూడా దాటిన తర్వాత అత్యధిష్ట దశాంగులం, ఆ పదోది కూడా దాటి ఉంటాడు పరమాత్మ. అంటే పరమాత్మ ప్రకృతి, ప్రకృతి నుంచి మిగతా సృష్టి అంతా వచ్చింది. అలా సృష్టి రావడంలో తొమ్మిది ఉన్నాయి, మనకు అంకెలు కూడా తొమ్మిది ఉంటాయి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది అంతే. తొమ్మిది తర్వాత పది అనేది ఉండదు, పది పూర్ణం, పూర్ణానికి గుర్తు అనమాట. పది ఒక్కటి నేను గుర్తు, భగవంతుడి గుర్తు, తొమ్మిది ప్రకృతికి గుర్తు. ఇలా చూసుకుంటే ఈ మధ్యలో ఉంటాం మనం, ఇటు ఒకటికి ఇటు తొమ్మిదికి మధ్యలో ఉంటాం. ఈ రకంగా ఈ సృష్టి మొత్తాన్ని మనం గమనిస్తే ఈ సృష్టి ఏర్పడటానికి భగవత్ సంకల్పం ఉంది కదా. భగవత్ సంకల్పం రాగానే శబ్ద బ్రహ్మ ద్వారా ఈ సృష్టి మొత్తం చేశాడు అనుకుంది. ఆ శబ్ద బ్రహ్మం ఏదైతే ఉందో ఆ శబ్ద బ్రహ్మం నుంచే మిగతా మంత్రాలన్నీ వచ్చాయి. శబ్ద బ్రహ్మం ఓంకారం కాబట్టి ఏ మంత్రం అయినా ఓంకారం నుంచే వస్తుంది. అంతవరకు గుర్తుపెట్టుకోవాలి. ఈ మంత్రాలు ఎందుకు ఇచ్చారు అసలు? మంత్రాల గురించి మనం ఇదివరకు మంత్రం డెఫినేషన్ మనకు అన్ని చోట్ల ఉంది. మననాత్ త్రాయతి ఇది మంత్ర. మంత్రం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే దాన్ని మననం చేసుకుంటారో వాళ్ళని రక్షిస్తుంది. మననాత్ త్రాయతి ఇది మంత్ర. రక్షణ కావాలి అంటే మంత్రం చేసుకోవాలి, అంతే సింపుల్గా. అది ఏ మంత్రం అయినా అవచ్చు, రామ అవచ్చు, కృష్ణ అవచ్చు, గాయత్రి అవచ్చు, ఏదైనా అలాంటి మంత్రాలు. రక్షణ అంటే దేనికి రక్షణ, ఎక్కడి నుంచి రక్షణ, ఎవరి నుంచి రక్షణ? అజ్ఞానం నుంచి రక్షణ, అశక్తి నుంచి రక్షణ, అభావం నుంచి రక్షణ. మేము దీనులం, హీనులం, దుర్బలం, దుఃఖితులం, ఎందుకు పనికిరాని వాళ్ళలా ఉన్నాం అనే భావం చాలా దారుణమైంది. అభావం అంటే అదే. అలాంటి దాంట్లోంచి బయటపడాలంటే ఆ మంత్రాన్ని యొక్క ఆధారం చేసుకుని మనం చేస్తే దాని రక్షణ వల్ల మనం దాంట్లోంచి బయటపడతాం. అన్నిటికంటే భయంకరమైనది ఏంటంటే భయం. అందుకనే మనకు దైవీ లక్షణాలు చెప్తూ 16వ అధ్యాయంలో దైవాసుర సంపద్ విభాగ యోగంలో అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థిత అని మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే అభయం. భయపడకూడదు దేని, ఎందుకంటే భగవంతుడు ప్రతి వాళ్ళల్లో ఉన్నాడు, వింటున్న మీ అందరిలో ఉన్నాడు భగవంతుడు. అదే నాలో ఉన్నాడా అంటే మీకు డౌట్ ఉండకూడదు. మీరున్నారు అనేది ఎంత నిజమో మీలో, మీతో మీకులాగే భగవంతుడు ఉన్నాడు అనేది అంత కూడా నిజం, అంతే నిజం. మీలాగనే ఉంటాడు, ఎందుకంటే బైబిల్ ఒకటి చెప్తుంది, గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఇమేజ్. మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ది గాడ్. భగవంతుడు ఎలా ఉంటాడో మనిషి అలాగే ఉంటాడు. కాబట్టి మనిషి ఎలా ఉంటాడు, భగవంతుడు అలాగే ఉంటాడు. తేజ ఎలా ఉన్నాడు, భగవంతుడు తేజలో ఉన్న భగవంతుడు తేజలాగానే ఉంటాడు. కిషోర్ ఎలా ఉన్నాడు, కిషోర్లో ఉన్న భగవంతుడు అలాగే ఉంటాడు. ఏంటి అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉంటాడు అంటే అలా కాదు, అలాగే ఉంటాడు. అన్ని రూపాలు ఆయనవే, అన్ని నామాలు ఆయనవే, అన్ని దేశాలు ఆయనవే, అన్ని కాలాలు ఆయనవే, అన్ని లోకాలు ఆయనవే. అన్ని ఆయన అయినప్పుడు ఆయన ఎలాగన్నా ఉంటాడు, విశ్వరూపుడు. అందుకే విశ్వరూపుడు అంటే విశ్వంలాగా ఉన్నాడు. ఈ విశ్వంలో ఎన్ని రూపాలు ఉన్నాయో అవన్నీ ఆయన రూపాలు. ఇంత మాత్రం గుర్తుపెట్టుకుంటూ ఇప్పుడు అకల్ట్ మెడిటేషన్లో మంత్రాలు మనకు ఎందుకు ఇచ్చారు? ఈ పాయింట్ వరకు మనం రక్షించుకోవడానికి మంత్రం నిజమే, దేని నుంచి రక్షణో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా మనం జోహో భూలే భటకే భిచ్చుడే అనే గురువు గారి దగ్గరకు వస్తున్నాం. జోహో భూలే, ఎవరు మర్చిపోయారు వాళ్ళు? ఎవరు మర్చిపోయారంటే ఇంచుమించు అందరూ మర్చిపోయిన వాళ్ళే. ఎవరు గుర్తుంది? గుర్తున్న వాళ్ళకి అందరు స్మృతి లబ్ధ అని అర్జునుడు అన్నాడు అంతే. అంతమందిలో 18 అక్షోహిణీయుల సేనలో ఎంతమంది వింటారు భగవద్గీత? అర్జునుడికి చెప్పాడు, ఆయన విన్నాడు, ఆయన ఎస్ నాకు వచ్చింది, గుర్తొచ్చింది అన్నాడు, స్మృతి వచ్చింది అన్నాడు. మిగతా వాళ్ళు కూడా విన్నారనుకోండి, వాళ్ళు అన్నారా అంటే అర్జునుడే అనలేదు, మళ్ళీ మర్చిపోయాడు. మర్చిపోయి మళ్ళీ అడుగుతాడు కృష్ణుణ్ణి, అప్పుడు ఎప్పుడో నువ్వు భారత యుద్ధంలో చెప్పినట్టు గుర్తుంది నాకు, ఏవో 18 అధ్యాయాలు మర్చిపోయి మళ్ళీ చెప్పు అంటాడు. అసలు మళ్ళీ చెప్పు అని అడుగుతారు ఎవరన్నా? పాపం అర్జునుడు అడిగితే అప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పాలని ఇంకోటి చెప్తానని మళ్ళీ మాస్టర్ కూడా అలాగే అంటారు, అప్పుడు చెప్పింది కాదు ఇప్పుడు చెప్తా మళ్ళీ అంటారు. అలాగా అనుగీత అని చెప్పి ఇంకోటి చెప్తాడు మళ్ళీ కృష్ణుడు. భగవద్గీత ఎంత ఇంపార్టెంటో అనుగీత అనేది కూడా అంతే ఇంపార్టెంట్. భారతంలో ఉంటుంది మనకు, మేడం బ్లావెట్స్కి బాగా కోట్ చేస్తుంది దాన్ని, అది అనుగీత గురించి. మన కిషోర్కి బాగా తెలిసి ఉంటాయి ఇవన్నీ. అందుకని మంత్రాలు ఎన్ని రకాలు ఉంటాయి, ఆ ఎన్ని రకాలు ఉన్న వాటి గురించి మనకు అన్నీ అక్కర్లేదు. కానీ ఎన్ని రకాలున్నా మనిషికి ఈ ప్రస్తుత కాలంలో ఎవరైనా సరే, ఏ దేశంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఏ మతంలో ఫాలో అవుతున్నా, ఏ కులం వాళ్ళైనా, జాతి మత వయో లింగ భేదాలు లేకుండా అందరికీ వర్తించేవి 4. ఆ 4 ఏంటంటే, ఫస్ట్ది అందరిలోనూ దైవం ఉన్నాడు. ఎలా ఉన్నాడు, వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంటాడు, వాళ్ళు ఎలా నమ్మితే అలాగే ఉంటాడు. దేవుడు మహమ్మద్ ప్రవక్త లాగా ఉన్నాడు. ఎస్, కరెక్ట్, అలాగే ఉంటాడు. ఏవి అనుమానం లేదు దాంట్లో. అలా మీరు నమ్మితే అలాగే ఉంటాడు, అంతే. అలా నమ్మట్లేదండి మేము. జీసస్ లాగా ఉంటాడు, ఇంకో సిలువ మీద ఉంటాడు, ఇలా తను వాళ్ళు చేసుకుంటున్నాడు, మా కోసం సిలువ ఎక్కాడు, ఆయన రక్తం చిందించాడు. ఎస్ రైట్, అలాగే ఉంటాడు, ఏ అనుమానం లేదు. ఇవన్నీ కాదు, మాకు రాముడిలాగా ఉంటాడు కరెక్ట్, కృష్ణుడిలా ఉంటాడు కరెక్ట్. ఇవన్నీ మన విశ్వాసం కొద్దీ వాటికేసి చూస్తూ ఖచ్చితంగా భగవంతుడే. ఎందుకంటే ఆ భగవంతుడే చెప్తున్నాడు అన్ని రూపాలు నావేని. కాబట్టి మనం ఈ రూపాలన్నీ వదిలేసి నేను కత్తి కొడవలు పెట్టుకుంటానండి, ఇదే భగవంతుడు అంటాడు. ఎస్, భగవంతుడు కత్తిలోనూ ఉన్నాడు, కొడవల్లోనూ ఉన్నాడు. కొడవలి కంకిలో కూడా ఉంటాడు, ఒట్టి సుత్తిలో కూడా ఉంటాడు, ఉంటాడు, ఉన్నాడు. కాబట్టి దేన్ని మనం నో అనకూడదు, గుర్తు పెట్టుకోవాలి. బ్లేడ్లో ఉన్నాడంటే బ్లేడ్ బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లో కూడా ఉన్నాడు, ఏం అనుమానం లేదు. ఎందుకంటే మనకు వేదమే చెప్తుంది, తస్కరాణాం పతయే నమః. తస్కరుడు అంటే దొంగ, తస్కరాణాం పతయే నమః. తస్కరులు అందరికీ, దొంగలందరికీ వాడు నాయకుట్ట, అలాంటి భగవంతుడికి నమస్కారం. కృష్ణుడిని కూడా అన్నారు చోరుడు అని, మానస చోరుడు, మన మనస్సుని దొంగిలించేవాడు, వెన్నని దొంగిలించేవాడు, అలాంటి కృష్ణుడికి నమస్కారం. అందుకని గురువు కూడా మన హృదయాన్ని దొంగిలిస్తాడు, మన మనస్సుని దొంగిలిస్తాడు, మన ప్రేమనిస్తాడు మనకు. మళ్ళీ ఇంత మన హృదయంలోంచి, మన మనస్సులోంచి ఏమి దొంగిలించాలో అవి దొంగిలించి తెలియకుండానే అవన్నీ చేసి మనకు ప్రేమనిస్తాడు. షిరిడి సాయి గారు లాంటి వాళ్ళు బయటికి వెళ్ళి అడుక్కుని వాళ్ళ పాపాలను వీళ్ళు తెచ్చుకున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన అందరిలో మనం ఏ రకంగా నమ్మితే ఆ రకంగా భగవంతుడు ఉన్నాడు, అది మొదటిది. మనం ఏదన్నా ఒక మంత్రం తీసుకుంటే ఆ భగవంతుణ్ణి ఉద్దేశించి ఆ మంత్రం ఉండాలి. అది మనం చేసే మంత్రం ఆ భగవంతుణ్ణి ఉద్దేశించుంది, అది ఒకటి. రెండోది ఏంటంటే మనందరికీ ఈ మనస్సు ఉంది, ఏదో లెవెల్లో పనిచేస్తుంది, ఒకటి బాగా పనిచేస్తుంది బ్రహ్మాండం. ఇప్పుడు మాస్టర్ ఆర్కే ఉందనుకోండి, ఆయనకు ఉన్నంత మెంటల్ కెపాసిటీ ఎవరికి ఉండదు. ఎందుకంటే అనంతపురం వెళ్ళి కొత్తల్లో అక్కడ ఒక హోమియో డాక్టర్ గారు ఉన్నారు, పోస్ట్ మాస్టర్. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇలా వెళ్తే ఆయన ఏం చేశారు, మాస్టర్ ఈ క్యాలిబర్ గుర్తించి ఇది చెప్పడం మొదలెట్టారు. చెప్పిన తర్వాత కొంచెం మార్పు ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా నేను ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాను, రీప్రొడ్యూస్. దాంట్లో ఏం చేస్తారంటే లెక్చర్స్ ఆన్ హోమియోపతి, కెంట్ లెక్చర్స్ ఆన్ హోమియోపతి, ఇలాంటి పుస్తకాలు, ఉద్గ్రంథాలు నేను చదివాను. అలాంటివి ఒక 5-6 పుస్తకాలు లేకపోతే 10 పుస్తకాల వరకు ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్నారు. చలపతిరావు గారు అని చెప్పి ఆయన చాలా పెద్ద పేరుంది అనంతపూర్లో ఇప్పటికి కూడా. ఆయన దగ్గర నుంచి తెచ్చుకుని 15 రోజులు అవ్వకుండా ఇచ్చేసారు మొత్తం పుస్తకాలు. దీంట్లో 15 రోజులు అవ్వలేదు, అప్పుడు పుస్తకాలు ఇచ్చేసి దీంట్లో ఒక పుస్తకం చదవడానికి కూడా 15 రోజులు సరిపోవు, చదివావా నిజంగా అని అడిగేస్తాడు. చదివాను మాస్టర్, ఏం కావాలంటే అక్కడ అడగని చెప్తాను. ఎలాగైతే మనకు వివేకానందుడు జీవిత చరిత్రలో, వివేకానందుడు ఒక లైబ్రరీకి వెళ్తాడు, అక్కడ ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా అని చెప్పి పెద్ద ఉద్గ్రంథాల సెట్ ఉంటుంది. ఆ సెట్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టమంటాడు. పెట్టిన తర్వాత 1 గంటకు 2 గంటలకు తీసే పుస్తకాలు అన్నీ అంటాడు. ఏంటి పుస్తకాలన్నీ తీసేయమంటాం అంటాడు. తీసే చదివేసాను, ఎంతసేపు చదువుతాను అంటాడు. అప్పుడు వాడు ఆశ్చర్యపోయి ఆ పేజీలో ఏముంది, ఈ పేజీలో ఏముంది, అక్కడే ఉంది, ఇక్కడే ఉంది అని అడిగితే అలా టక్క టక్క చెప్పేస్తాడు వివేకానందుడు. అలాగే మాస్టర్ కూడా ఆ పుస్తకాల్లో ఏముంది అడుగుతుంటే ఆయన ఈయన అలా చెప్పేశారు. స్టండ్, అమ్మో ఈ మామూలు కొర్రాడు కాదు, అప్పటికి ఇంకా మాస్టర్ కొర్రాడే కదా. మరి సమ్వేర్ 78 అంటే ఆయన 30 ఇయర్స్ ఉంటాయి మాస్టర్. ఆ సందర్భంలో ఆ రకంగా ఆయన మనస్సు చూడండి ఎంత వికసించింది. అలాంటి వికసించిన మనస్సు ఉంటుంది, అంత తెలియని మనస్సు ఉంటుంది, కానీ అందరికీ మనస్సు అంటూ ఉంటుంది కదా. దాంట్లో భగవత్ శక్తి ఉంటుంది ఎప్పుడు కూడా. మనస్సు అంటేనే శక్తి, గుర్తుపెట్టుకోండి. శక్తి అంటే విడిగా ఎక్కడ ఉండదు, ఎవరికైనా శక్తి మనస్సులోనే ఉంటుంది. మనస్సు నీరసంగా ఉందనుకోండి, వాడు ఎంత బలవంతుడైనా మనస్సులో మరుపు వస్తే వాడి బలం కూడా మర్చిపోతాడు. ఆంజనేయ స్వామి మర్చిపోయాడు, జాంబవంతుడు వచ్చి చెప్తే అప్పుడు గుర్తుకొచ్చింది. ఎస్, చూసారా, ఇక్కడ కూడా స్మృతి గుర్తుకొచ్చిన తర్వాతే రామకార్యంలోకి ఆయన బాగా పనిచేశాడు, బాగా తన జీవితం మొత్తం రామకార్యానికి అప్పచెప్పేసుకున్నాడు. ఎందుకు? చిన్న శాపం ఉంది కాబట్టి ఆయన శక్తి ఆయన గుర్తించలేదు, మర్చిపోయాడు. అలాగే మనం కూడా, మనకు మనస్సు అంటేనే శక్తి, భగవంతుడు శక్తి రెండు ఉన్నట్టుగానే భగవంతుడు, నెక్స్ట్ మనలో ఉన్న భగవంతుడు, మనకు భగవంతుడి శక్తే మనలో మనస్సుగా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. యాదేవి సర్వభూతేషు చితి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ మంత్రం చదువుతాం సప్తచేతిలో. ఆ సప్తచేతిలో చదివిన మంత్రంలో ఉన్న చితి, చితి రూపేణ అంటే సత్, చిత్, ఆనందం. ఆ చితి ఏది అంటే భగవత్ శక్తి అయిన జగన్మాత ప్రతి ఒక్కడిలో కూడా మనసులాగా ఉంది. మనసు అంటే చెడ్డది అనుకోకండి. మనసు ఎందుకు ఉందంటే భగవంతుడికి ఎలా ఉందో మనస్సు, మరి చెడ్డదైతే మనస్సు భగవంతుడికి కూడా ఉంది కదా. ఎందుకుంది? సంకల్పించాడు కదా భగవంతుడు. సంకల్పిస్తేనే సృష్టి అంతా వచ్చింది కదా. కాబట్టి మనస్సు అనేది సృష్టించడానికి ఉన్న ఉపకరణము. అలాగే మాస్టర్ జ్వాలాకులు గారు, మాస్టర్ ఆర్కే మనకు చెప్తున్నది ఏంటంటే, మీరు కూడా ఒక స్వర్ణయుగాన్ని నిర్మించాలి. భూమిపై స్వర్గ అవతరణ అనే గురువుల కార్యక్రమాన్ని మీరు సాకారం చేయాలి. దానికి కావలసిన కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలి. మీరు కూడా సృష్టికర్తలుగా, నిర్మాణం చేసే పోనీ కూలీలుగా, లేదా మేస్త్రీలుగా. ఇప్పుడు మేసనరీ ఉందనుకోండి, ఫ్రీ మేసనరీ. మేసనరీ అంటే అర్థం మేస్త్రీనే, మేసనరీ అంటే. కాబట్టి ఫ్రీ అని పెట్టారు. ఫ్రీ అంటే మరి ఉచితంగానే, లేకపోతే ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేషన్ అయితే నాకు తెలియదు. దాంట్లో ఏంటంటే బిల్డింగ్ ఆఫ్ ది టెంపుల్ యాక్చువల్గా ఫ్రీ మేసనరీ ఈజ్ గివెన్ ఫర్ ద బిల్డింగ్ ఆఫ్ ది సోల్. చేతనత్వ విజ్ఞానం మొత్తం చెప్తారు. కంపాస్, స్క్వేర్, అలాగే 90 degrees, వీటి గురించి చాలా బాగా ఎక్కువగా సర్కిల్ ఒకటి, ఇవన్నీ బాగా తెలియాలి. ఇవన్నీ బాగా తెలిస్తే సర్కిల్ అంటే ఏంటి, రెండోది కంపాస్ అంటే ఏంటి, స్క్వేర్ అంటే ఏంటి, 90 degrees అంటే ఏంటి, ఇవి తెలిస్తే ఆధ్యాత్మిక విద్య ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్, చేతనత్వం వికసించడం అనేది మీ చేతిలో ఉంటుందంటే. ఇంకా మనం వాడుకోవడం అంతే తప్ప, చేతిలో ఉన్నదాన్ని వాడుకోకుండా ఉంటే ఎంత ఉపయోగమో. ఈ పుస్తకాలన్నీ చదువుకున్నా దీన్ని ఏ రకంగా ఎప్పుడూ వాడుకోకుండా, అబ్బో మేము చాలా బాగా ఉన్నాం ఉపన్యాసాలు విన్నాం అంటే ఎందుకు పనికిరాం, వేస్ట్. కాబట్టి తెలుసుకున్నది ఏదైనా ఉంది అంటే వింటున్న వాళ్ళు కానీ చెప్తున్న వాళ్ళకి కానీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఆ బాధ్యత ఉంటుంది. ఏంటంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయటం. సో ఈ లెక్చర్స్ మనం చదువుకుంటున్నాం అనుకోండి, దీంట్లో మనకు తెలిసింది ఏదైనా ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండకూడదు. రోజు 5 నిమిషాలన్నా చేయాలి. 5 నిమిషాలండి కష్టం అండి. పోనీ 1 నిమిషం కూడా దొరకదు. పోనీ 1 సెకండ్, 1 సెకండ్ పాటు కళ్ళు మూసుకొని బ్లూ కలర్లో ఉన్నాను అనుకోని ఒకే ఒక్కసారి గాయత్రి మంత్రం అన్న, అమ్మయ్య చాలా బాగా జరిగిపోయింది వాళ్ళతో. ఈ ప్రపంచం మొత్తానికి ఓ చిన్న దీపం వెలిగించి, ఈ లైట్ మొత్తం దేశం కాదు ప్రపంచం అంతటికి వెలుగునిస్తుంది అని ఒకళ్ళు అన్నారనుకోండి, అది ఎంత నిజమో మనం కూడా ఒకే ఒక్కసారి గాయత్రి చేసి అబ్బా ఈ జన్మ ధన్యం అయిపోయింది అనుకోవడం కూడా అంతే నిజం అవుతుంది. ఆ తర్వాత మనకు భగవత్ శక్తి మనస్సుని గుర్తుపెట్టుకుంటూ, భగవంతుడు మనలో ఉన్నాడు అని గుర్తుపెట్టుకుంటూ, తర్వాత భగవంతుడి ప్రణాళికని, భగవంతుడి ప్రణాళిక అంటే ప్లాన్ ఏదైతే ఉందో, సంకల్పం ఏదైతే ఉందో, అది మనస్సు సంకల్పిస్తే ఇదిగో ఇది ఇలా ఉండాలి, ఎంట్రన్స్ తూర్పు వైపు నుంచి ఉండాలి, లేదా ఎంట్రన్స్ ఉత్తరం వైపు నుంచి ఉండాలి, ఇక్కడ గర్భగుడి ఇక్కడ ఉండాలి, దాంట్లో ఈ రకమైన విగ్రహ ప్రతిష్ట చేయాలి, దీనికి కావలసిన ఇప్పుడు సప్తర్షి ఆశ్రమం ఉంది, లేదా శంబళ ఉంది, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, అలాగే మాస్టర్ ప్రిస్క్రైబ్ చేశారు, ఆ రకమైన డీటెయిల్స్ అన్ని మనసులో ఉంటే దాని ఎగ్జిక్యూటివ్ శక్తి ఒకటి ఉంటుంది కదా, ఎగ్జిక్యూటివ్ పవర్, దానికి ప్రాణశక్తి కావాలి. ప్రాణశక్తి అలాగే దాన్ని పూర్తిగా ఆకారం తీసుకోవాలనుకోండి. చాలామంది చిన్నప్పుడు ఎవరైనా సరే, చాలామంది ఏంటి పుట్టిన ప్రతివాడు కూడా చిన్నప్పుడు ఎంత ఉంటాడు, ఊరికే ఒక 2 గట్టిగా ఒక చెయ్యి పట్టుకుని ఇలా పైకి లేచి లేచి అంత తేలిగ్గా ఉంటారు, అంతే స్టేచర్ ఉంటుంది, అంతే ఆకారం ఉంటుంది, అంతే బరువు ఉంటారు. వాడు అలాగా వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి లేకపోతే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఊరికే ఇలా ఒక చెయ్యి పట్టుకుని గిరగిర తిప్పేసి ఆడించిన సందర్భాలు ఉంటాయి. అదే 10 ఏళ్ళు అయిన తర్వాత చేయగలరు, అలాగే చేయలేరు. 15 ఏళ్ళైతే అసలు చేయలేరు. వాడికి వెళ్ళి వాడిని ఎత్తుకోవాలంటే చిన్నప్పుడు ఎత్తుకుని నెత్తి మీద పెట్టుకున్నాం, భుజం మీద పెట్టుకున్నాం, ఆడించాం, ఇన్ని చేసిన వాళ్ళం మెల్లిగా 10 ఏళ్ళు వస్తే వాడిని దూరంగా ఉంచుతాం. ఎందుకంటే ఎత్తుకుంటే మన చేతులు కాళ్ళు నొప్పుడితే పడిపోతాం కూడా. మరి ఈ బాడీలో ఇలాంటి మార్పులు ఎలా వస్తున్నాయి? ఈ శక్తి ఎక్కడుంది అంటే మనందరిలో ఒక శక్తి పనిచేస్తుంది, దాని శక్తి పేరే కుండలిని. కుండలిని పనిచేయకుండా ఉన్నవాడు భూమి మీద ఎవ్వడూ ఉండడు. అందరిలో కుండలిని పనిచేస్తూ ఉంటుంది. ఆ పని చేసే దాంట్లో అది చేసే ముఖ్యమైన పని ఏంటంటే, ఈ సృష్టిలో ఉన్న ఆకాశంలో ఉన్న ప్రాణాన్ని మనలోకి గాలి పీల్చుకుంటున్నప్పుడు మనలో ప్రాణం ప్రవేశిస్తుంది కదా. వాటికి మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది, గాలి వేరు ప్రాణం వేరు. ఊరికే శ్వాస ద్వారా ప్రాణం లోపలికి వెళ్తుంది. శ్వాస పీల్చుకోకుండా ముక్కు మూసేసుకునే పరిస్థితిలో ఉన్నా కూడా శరీరంలోకి ప్రాణం వెళ్తుంది. ఆ వెళ్ళిన ప్రాణాన్ని కుండలిని తీసుకుంటుంది అన్నమాట. మరి గాలి ఏం చేస్తుంది? గాలి ఊరికే ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. అక్కడ చేసే కెమికల్ యాక్షన్స్ ఏమైనా అవి జరుగుతాయి. గాలితో పాటు ప్రాణం మన లోపలికి వెళ్తుంటే ఆ ప్రాణాన్ని కుండలిని శక్తి, మూలాధారంలో ఉన్న శక్తి తను గ్రహిస్తుంది. ప్రాణశక్తిని గ్రహించి ఏం చేస్తుంది? ఆ ప్రాణాన్ని బాడీ అంతటికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది త్రూ ఈథరిక్ బాడీ. ఈథరిక్ బాడీ ద్వారా కుండలిని శక్తి ఏం చేస్తుంది అంటే ప్రాణాన్ని అందరికీ పంచుతుంది. కళ్ళకు కావాల్సిన ప్రాణాన్ని కళ్ళకి, ముక్కుకు కావాల్సిన ముక్కుకి, చెవులకు కావాల్సిన చెవులకి, నోటికి కావాల్సిన నోటికి, చేతులకు కావాల్సిన చేతులకి, ఇంకా అరగటానికి కావాల్సిన శక్తి అరగటానికి, నడవటానికి కావాల్సిన నడవటానికి. మాస్టర్ మనకు ఇక్కడ నుంచి మన లివర్ ఆ ప్రాంతంలో నుంచి 10 నాడులు వెళ్తుంది. ఇక్కడ ఒక సూర్య చక్రం ఉంటుంది. మాస్టర్ మొట్టమొదటిలో బాగా కొత్తల్లో చెప్తున్నప్పుడు, ఈదరికి డబ్బుల గురించి చెప్పినప్పుడు, ఆ సూర్య చక్రంలోకి ఈ ప్రాణం, బయట నుంచి మనం తీసుకున్న ప్రాణం చేరింది. అక్కడి నుంచి 10 రకాలుగా విడిపోయి ముక్కుల్లోకి 2, కళ్ళల్లోకి 2, చెవుల్లోకి 2, నోట్లోకి, అక్కడికి ఎన్నయ్యాయి 7, అలాగే మూలాధారంలోకి 1, 8, పొట్టలోకి 1, కళ్ళలోకి 1, 10, ఇలాగ ఎక్కడెక్కడికి వెళ్తాయో అవన్నీ చెప్పారు. ఇవన్నీ ఎందుకంటే కుండలని చేసే పని అంత మాత్రమే కాదు, మామూలుగా అంతవరకే పనిచేస్తుంది. ప్రాణాన్ని తీసుకోవడం, డిస్ట్రిబ్యూట్ చేయటం, ఇంతతో అయిపోలేదు. అప్పుడు ఏం చేస్తుంది? ఈ బాడీ ఇలాగ నిలబడటానికి, ఈ బాడీ ఇలాగ స్ట్రాంగ్గా ఉండడమో వీక్గా ఉండడమో దానికి సంబంధించిన వీడి ఆలోచనలు బట్టి, మనిషి యొక్క ఆలోచనలు బట్టి, మనిషి యొక్క కోరికలను బట్టి, మనిషి యొక్క ఆకాంక్షలు బట్టి, వాడు తింటున్న తిండి బట్టి, వీటిలన్నింటినీ బేరీజ్ వేసుకుని ఒక కంప్యూటర్ ఎలాగైతే ప్రోగ్రామ్ ఇన్పుట్కి అవుట్పుట్ ఇస్తుందో, అలా మనిషి చేస్తున్న ఇన్పుట్స్ ఏంటి? ఆలోచన, ఎలాంటి పుస్తకాలు చదువుతాడు దాని తగ్గట్టే ఆలోచనలు వస్తాయి, ఎలాంటి ఉపన్యాసాలు వింటాడు దాని తగ్గట్టే, ఎలాంటి సినిమాలు చూస్తాడు దాని తగ్గట్టే ఆలోచనలు వస్తాయి, అలాగే ఎలాంటి కోరికలు ఉన్నాయి వీడికి, ఎలాంటి ఆకాంక్షలు ఉన్నాయి. ఒక నాజీ హిట్లర్ లాగా తయారవ్వాలనుకుంటున్నాడు, లేదా ఒక మహాత్మా గాంధీలాగా అవ్వాలనుకుంటున్నాడు. వాళ్ళ ఆదర్శం ఒక మహాత్మా గాంధీ, లేకపోతే రామకృష్ణ పరమహంస గారు, లేకపోతే గురువు గారు, లేకపోతే వివేకానంద గారు, అలాగ ఆ తర్వాత ఎలాంటి కోరికలు ఉన్నాయి, అలాగే ఎలాగ తింటున్నాడు, ఎలాంటివి తింటున్నాడు, ఇవన్నీ కోరికలు పెట్టుకొని ఈరోజు ఏవి శాస్త్రం నిషిద్ధం చేసిందో అవి తింటూ ఉంటే ఇవన్నీ ఏమి ఫలించవు, దానికి తగ్గ తిండి తినాలి. కోటి రామ్మూర్తి అని ఒక ఆయన ఉన్నాడు అహిల్మ, ఆయన ఒట్టి శాకాహారం అండి, బ్రహ్మాండంగా ఉంటాడు. అంత బ్రహ్మాండంగా ఉండేవాడు అంటే ఆయన ఓడించిన వాడు ఎవడు లేడు, ఆయన అంతా చేస్తే శాకాహారం. మన క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పాలు బ్రహ్మాండంగా తాగేవాడు, బాగా ఆడేవాడు. ఏం తింటారు మీరు అని అడిగితే పాలు అని చెప్పాడు, ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ, చిన్నపిల్లలాగా పాలు తాగుతున్నాడు. ఇంకా ఇవన్నీ ఎందుకంటున్నాం అంటే సాత్విక ఆహారం అనేది మనకు క్లియర్ కదా. సాత్విక ఆహారం తింటూ సాత్వికమైన ఆలోచనలు చేస్తూ సాత్వికమైన కోరికలు ఉంటే వాడికి ఏమవుతుందంటే దానికి తగ్గ పదార్థం ఈ పంచభూతాల్లోంచి లక్కుంటూ ఉంటుంది. ఈ కుండలు మన భూతత్వం, మన జలతత్వం, మన అగ్నితత్వం, మన వాయుతత్వం, ఆకాశతత్వాన్ని లాక్కునేది ఏం లేదు, అది ఎప్పుడు ఆ రకంగా ఉన్న పదార్థం అంతా కూడా కుండలని ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటుందో అప్పటి వరకు మనం పెరుగుతూ ఉంటాం, పనులన్నీ చేస్తుంటాం. ఈ మనిషి ఎప్పుడైతే ఆ ఒక రకంగా పదార్థం కొత్తది తయారవడానికి వీలు లేని పరిస్థితిలోకి వెళ్ళాడో కుండలని దాన్ని గ్రహించి విత్తడి అయిపోతుంది. పని చేయడం మానేస్తుంది, అప్పుడు మనిషి అవుట్. ఇది కుండలిని చేసే పనిలో ఒక బ్రీఫ్. ఈ మంత్రం ఆ కుండలిని శక్తిని జాగృతం చేసేదిగా ఉండాలి మనం చేసే మంత్రం. అలాంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి మనలో, దైవతత్వాన్ని జాగృతం చేసే మంత్రాలు కొన్ని, మనలో ఉన్న మనస్సుకున్న శక్తిని జాగృతం చేసే మంత్రాలు కొన్ని, అలాగే మన శరీరం ఉన్న ప్రాణాన్ని జాగృతం చేసే మంత్రాలు కొన్ని, మనలో ఉన్న కుండలిని శక్తి ఏదైతే ఉందో, అంటే మనలో దాగి ఉన్న శక్తిని బహిర్గతం చేసే శక్తి ఉన్న మంత్రాలు కొన్ని ఉన్నాయి. ఇలాగ నాలుగు రకాల మంత్రాలు. ఈ మంత్రాలను గుర్తుపెట్టుకుంటూ వీటి ప్లేసెస్ ఉన్నాయి. భగవంతుడు హృదయంలో ఉంటాడు, మనస్సు తల, దీనికి సంబంధించినంత వరకు అక్కడ మనస్సుకి సంబంధించినంత శక్తి అంతా కూడా అక్కడ ఉంటుంది. కుండలిని మూలాధారంలో ఉంటుంది. అలాగే ప్రాణశక్తి ఎక్కడ ఉంటుంది? క్లీన్ సెంటర్, స్వాధిష్టానం, ఆ ప్రాంతం. ఇలాగ ఒక మంత్రం చేస్తే ఆ మంత్రానికి సంబంధించినవి ఏదో ఒకదాన్ని ఎఫెక్ట్ చేయొచ్చు, లేకపోతే అన్నిటిని ఎఫెక్ట్ చేయొచ్చు. ఇన్నిటినీ కలిసి ఎఫెక్ట్ చేయటం అనేది ఒక మహాత్ముడు ఒక రీసెర్చ్ వర్క్ లాగా చేసేవాళ్ళు ఇవ్వగలరు తప్ప అందరూ ఇవ్వలేదు. ఎన్నో మంత్రాలు ఉన్నాయి ఇప్పటి వరకు, కొత్తగా ఒకటి రావాలంటే ఎంత కష్టం అంటే వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఉండాలి. వేటినన్నిటినీ? మనలో ఉన్న దైవతత్వాన్ని జాగృతం చేయాలి, మనలో ఉన్న మానసిక శక్తులను జాగృతం చేయాలి. ఇవన్నీ మళ్ళీ భగవంతుడి సంకల్పం ప్రకారం పనిచేసేటట్టుగా ఛానలైజ్ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ఒక రాణాసురుడు లేకపోతే ఒక హిరణ్యకశిపుడులా తయారవ్వకూడదు. అలాగే మనలో ప్రాణశక్తిని జాగృతం చేసి మనకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అలాగే మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి ఈ భగవత్ సంకల్పాన్ని ఎగ్జిక్యూటివ్గా ఎగ్జిక్యూషన్ చేసే శక్తిగా, అంటే కార్య నిర్వహణ అంతా భౌతిక జగత్తులో భూమిపై స్వర్గావతరణ అనే గురువుల కార్యక్రమం, అదే భగవంతుడి ప్రణాళిక. గురువుల కార్యక్రమం అన్న, దివ్య ప్రణాళిక అన్న, భగవంతుడి సంకల్పం అన్న ఒకటే. భగవంతుడి సంకల్పం ఒకటిండి, గురువుల ప్రణాళిక ఒకటిండి, దివ్య ప్రణాళిక ఒకటి ఉండదు, పేర్లు మారుతాయి తప్ప అంత ఒకటి. అవి చేయటానికి అన్నిటికీ కూడా మనకు మన మీద, అంటే మనం అంటే ఈ చెప్తున్న నేను వింటున్న మీరు కాదు, ఈ మొత్తం మానవాళి అందరి మీద, ఖనిజ వృక్ష జంతు మానవ దేవ సముదాయము, అలాగే సోలార్ సిస్టమ్ అంతటి మీద. సోలార్ సిస్టంలో ఏమేమి ఉన్నాడు? సూర్యుడు ఉన్నాడు, గురువు, చంద్రుడు, కుజుడు, శుక్రుడు, రాహు, గురువు, చంద్రుడు, వీళ్ళందరూ ఉన్నారు. యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, వీళ్ళందరి మీద ఎంతో ప్రేమతో. ఒకసారి సమన్వయ భాగవతం చెప్తున్నారు, మీరు ఇక్కడ వినకపోయినా సరే నా ఎదురుగుండా ఉన్న వాళ్ళకి చెప్పుకుంటాను నేను, దేవతలకు మీ కొండ ఇక్కడ సూర్యుడు దీక్ష తీసుకుంటున్నాడు అయ్యా, ఊరుకోండి, మీరు కాసేపు మాట్లాడకండి ఎవరు అన్నారు. అలాగా సప్తర్షిశ్రమంలో వచ్చి సూర్యుడు దీక్ష తీసుకున్నాడని ఆయన అంతటా ఆయన చెప్పిన సందర్భాలు ఉంది. అలాంటి మహోన్నతమైన పరమ గురువు మాస్టర్ ఆర్కే ఆయన చెప్తున్నది ఏంటంటే, పండిత శ్రీరామ శర్మ ఆచార్య, పరమ పూజ్య గురుదేవులు, సాక్షాత్తు గాయత్రి స్వరూపులు, ఆయన అనుగ్రహం వల్ల గాయత్రి మంత్రం చేయిస్తే మనలో ఉన్న దైవతత్వం జాగృతం అవుతుంది. కాబట్టి భూమిపై స్వర్గావతరణ అంటే ఒక గాయత్రి మంత్రం చాలు, అయిపోయింది. అందుకే గాయత్రి తప్ప ఇంకేం చెప్పలేదు గురువు గారు. రెండోది, మనలో ఉన్న కుండలిని శక్తి జాగ్రత్త అవ్వాలంటే ఆ కుండలిని పూర్తిగా, శుభగోదయం అని చెప్పి ఒక పుస్తకం ఉంది, అది ఈ సౌందర్య లహరికి వ్యాఖ్యానం అన్నమాట. లల్ల లక్ష్మీధరులు వాళ్ళు, లల్ల లక్ష్మీధర శాస్త్రి గారు అనుకోండి, శర్మ గారు, లల్ల లక్ష్మీధరులు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కుండలని మీద ఎక్స్పర్ట్ అన్నమాట. ఆయన్ని తలుచుకోవడం వల్ల కుండలని శక్తి జాగృతం అవుతుంది. అంటే భగవత్ సంకల్పాన్ని భూమిపై ప్రత్యక్షంగా చేయటం అనే శక్తి మనకు వస్తుంది. అది రెండు. తర్వాత మూడవది, మన శ్రీం అనే బీజాక్షరం, అది ఏం చేస్తుందంటే మన మనస్సులో ఉన్న అగ్నిని జాగృతం చేస్తుంది. డివైన్ స్పార్క్ ఇన్ ద మైండ్, మనలో ఉన్న మనసులో ఉన్న ఆ దైవీ శక్తిని జాగృతం చేస్తుంది శ్రీం. ఒక చోట చెప్తాడు ఒక మహాత్ముడు ఏమని, ఆనందాన్ని ఇస్తుంది శ్రీం, మహదానందాన్ని ఇస్తుంది. అలాగే శ్రీం అయిన తర్వాత హ్రీం, హ్రీం ఏం చేస్తుందండి, మన హృదయంలోకి వెళ్ళేటట్టు చేస్తుంది. హృదయంలో ఈ సమస్తానికి మూలమైన పరమాత్మ ఉన్నాడు, ఆయన ఎప్పుడు కూడా శక్తి స్వరూపంగానే వ్యక్తం అవుతుంటాడు. కాబట్టి క్రీమ్ అన్నప్పుడల్లా మనం హృదయంలో ఉన్న పరమాత్మని ఆ పరమాత్మతో శక్తితోటి అనుసంధానం అక్కడ అనాహతం. అలాగే శ్రీం, మళ్ళీ ఇక్కడ ఇంకో శ్రీం ఏంటంటే ఇది మన సహస్రారంలో ఉన్న సహస్రారంలో సహస్రారాన్ని టచ్ చేస్తుంది. ఒక శ్రీం ఏమో మనస్సులో ఉన్న అగ్నిని జాగ్రత్తం చేస్తే, ఇంకొక శ్రీము సహస్రారం. అలాగే క్లీన్ మూలాధారం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ పాటికి మీకు అర్థం ఏంటుంది, పరమపూజ్య గురుదేవుల అనుగ్రహంతో ఏమో దివ్యత్వం జాగ్రత్త అవడానికి గాయత్రి, లల్ల లక్ష్మీధరుల అనుగ్రహంతో కుండలని జాగ్రత్త అవడానికి షోడసి, సృష్టిలో ఉన్న సూక్ష్మ గాయత్రి మనలో ఉన్న సూక్ష్మ గాయత్రికి అనుసంధానం చేస్తూ క్రీం శ్రీం క్లీం ఈ మూడు బీజాక్షరాలు. ఈ మొత్తాన్ని మనం అనుగ్రహమాలా మంత్రంగా మాస్టర్ ఎంతో ప్రేమతోటి ఎంతో కరుణతోటి ఇచ్చారు. ఇది సామూహికంగా చెయ్యాలి అని క్లియర్గా ఉంటుంది. ఎందుకు అంటే దీని నుంచి వచ్చిన శక్తి ఏదైతే ఉందో ఇది చేస్తే ఏమవుతుందంటే, ఒక రకమైన కిందసారి చెప్పుకున్నాం మనం, ఒక ఫనల్ తయారవుతుంది. అక్కడికి మనకు ఒక వెలుగు స్తంభం లాంటిది తయారవుతుంది. ఆ వెలుగు స్తంభం తయారయిన వెంటనే ఆ పై లోకాల నుంచి ఎవరైతే ఈ భూమి మీద స్వర్గావతరణ అనే ప్లాన్ ని మొత్తం కన్సీవ్ చేశారో, ఎవరైతే మొట్టమొదటి దర్శించారో, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, ప్రేమని మన మీద వర్షిస్తారు. అలాంటి వర్షం మనం పట్టుకోవాలంటే ఒక్కళ్ళు చేస్తే కుదరదు, గ్రూప్గా చేయాలి. అందుకని గ్రూప్ మెడిటేషన్, గ్రూప్ ధ్యానం, అలాగే గ్రూప్ జపం, ఇవి సామూహిక జపం సామూహిక ధ్యానానికి ఉన్న ఇంపార్టెన్స్. ఇదంతా దృష్టిలో పెట్టుకుంటూ అనుగ్రహమాలా మంత్రం ఏదో ఆ టైంలో ఇన్ని కోట్లు చేయమన్నారు, ఇంక చెయ్యక్కర్లేదు, మానేసేయమన్నారు మాస్టర్ అనేవి మన మీద ఉన్న అపార నమ్మకంతో చేసినవి ఆ వ్యాఖ్యలు. అంటే మీరు ఇంక చేయలేరులే అంటే అర్థం ఏంటి, మన మీద ఏం రకమైన నమ్మకం ఉంది ఆయనకి, నేను ఏదో ఇద్దాం అనుకున్నాను వీళ్ళ ద్వారా ఒకటి సాధిద్దాం అనుకున్నాను, ఈ గ్రూపు అది చేయకపోతే వేరే గ్రూప్తో చేయించుకుంటాను నేను అని. అంతే తప్ప వాళ్ళ పనులే వాదో, ఇక్కడ కాదు ఇంకో దేశంలో, ఈ దేశంలో కాదు ఇంకొక చోట, అక్కడ కాదు ఇంకెక్కడో, లేకపోతే ఇంక వీళ్ళు వాళ్ళు కాకపోతే ఆయన బయనించి ఎక్కడి నుంచి అన్న కొంతమంది తెప్పించుకున్నా చేసుకుంటారు. అలాంటి ఛాన్స్ వాళ్ళకు కాదు, ముందర మనకి ఇచ్చారు కాబట్టి మనం వాడుకుందాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎక్కడ వాళ్ళక్కడ ఎప్పుడో ఒకసారి కాకుండా వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి కూడా వద్దు, వారానికి ఒకసారి అట్లీస్ట్ 3 లేదా 5 ఒక్క గంట అయినా సరే ఖచ్చితంగా కలిసి అనుగ్రహం అలా మంత్రం చెయ్యండి. దాని నుంచి వచ్చే శక్తి వల్ల ఏం జరుగుతుందంటే భూమిపై స్వర్గావతరణ జరుగుతుంది. అందుకే ఇచ్చారు జ్ఞానంతో కూడిన. ఇది చేస్తే ఏమవుతుందంటే, ఈ మంత్రం చేస్తే ఫలితం ఏంటంటే మనకు తెలిసింది చాలా తక్కువ. అందుకని ఆ తెలిసింది కాకుండా అసలైన జ్ఞానం మనలోకి అవతరిస్తుంది. అలాగే దాంతోపాటు ప్రేమతో కూడిన జ్ఞానం, అది ఎంతేగాని ప్రేమ లేకుండా కాదు. ప్రేమ ఈ జ్ఞానం రెండు కూడా మనకు కార్యక్రమాల రూపంలో పరిణమిస్తాయి. ఊరికే మాకు జ్ఞానం ఉంది, మాకు అందరి మీద ప్రేమ ఉంది అని నోటితో చెప్పడం వేస్ట్, కబుర్లు చెప్పడం. నిజంగా గురువు గారు ఇచ్చిన పనులు చేయడానికి కావాల్సిన ప్రేరణ అంతా కూడా, ఆ ప్రేమ, ఆ శక్తి, ఆ జ్ఞానం అంతా కూడా మనకు ఇది చేయటం వల్ల అటు ఆరోగ్యం బాగుంటుంది, ఇటు మనస్సు బాగుంటుంది, ఇటు దైవీ శక్తి మనలో ప్రవహిస్తుంది, మన కుండల్ని యాక్టివేట్ అయ్యి ఇలాంటి కార్యక్రమాలకి దాన్ని మనం బాగా ఉపయోగించుకుంటాం. ఇవన్నీ కూడా మనకు మంత్రశక్తి అనే ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం. ఇప్పటివరకు తెలుసుకున్నవి బాగా మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుని ప్రాక్టికల్గా చేసి చూసుకోండి. అంటే దీంట్లో ప్రాక్టికల్గా చేసి చూసుకోవడం అంటే, ఒక పరిస్థితి ఉంది, ఆ పరిస్థితి అందరికీ మంచిగా మారాలి. సపోజ్ ఒక చోట పరిస్థితులు బాగలేవు, ఎక్కడ అంటే సపోజ్ మొత్తం ప్రపంచం పటం చూసుకుంటే ఎక్కడ పరిస్థితులు బాగలేవు మనకు తెలుసు, మన ఇండియాలోనే లేకపోతే మన హైదరాబాద్లోనే లేకపోతే మన విజయవాడలోనే పరిస్థితులు బాగలేవు అనుకుంటాం. ఏ ఏరియా బాగలేదు ఆ ఏరియాని ఉద్దేశించి ఇది చేసి చూస్తే అక్కడ శాంతి నెలకొనాలి, అక్కడ ప్రేమ నెలకొనాలి, అక్కడ సుహృద్భావం నెలకొనాలి, సోదరత్వం నెలకొనాలి. అలాగా ఒక సంకల్పంతో చేసి చూసి రిజల్ట్ నోట్ చేసుకోవాలి. ఖచ్చితంగా అలాగే అవుతుంది, దానికి డౌట్ ఏం లేదు. ఇలాగా మన ఉన్న పరిస్థితుల్లో మానవులందరికీ ఎలాగ మనం సేవ చేయగలం అనే ఒక సంకల్పంతో, రెండోది గురువు పని నేను ఇంకా బాగా ఎలా చేయగలను అనే ఒక ఆలోచనతోటి మనం రోజును మొదలు పెడదాం. అదే ఆలోచనకి ఏం చేసాం అనే రివ్యూ తోటి మనం ఆ రోజుని ముగిస్తూ, ఏం చేయలేకపోయాం, ఎందుకు చేయలేకపోయాం నోట్ చేసుకుంటూ, ఇంకా బాగా చేయటానికి, ఇంకా ఎక్కువ మందిని రీచ్ అవ్వడానికి ఏం చేయాలో ప్లాన్స్ వేసుకుంటూ మనం అందరం కూడా ఎక్కువ ప్లాన్ వేసుకోవడానికి ఇది ఒకటే మార్గం, ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి ఒకటే మార్గం, సామూహికంగా అనుగ్రహ మాల మంత్రం చేయటం. ఈ సామూహిక జపం వల్ల వచ్చే ఈ జ్ఞానము, ఈ శక్తి, ఈ ప్రేమ, ఈ తేజస్సు అందరికీ వెళ్తోంది. అందరినీ ఈ మార్గంలోకి, ఏ మార్గంలోకి, భగవత్ ప్రణాళికని అర్థం చేసుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, దాంట్లో జీవించడం అనే ఒక దివ్య జీవనం వైపు అందరినీ నడిపిస్తోంది అనే భావనతోటి చెయ్యాలి. ఇలాగందరూ కూడా మీ మనందరం కూడా మన మనకున్న పరిధిలో మనకున్న వనరులను పూర్తిగా ఉపయోగించుకుంటూ సామూహికం అనే పదాన్ని మర్చిపోకుండా చక్కగా గురువుకి ఆనందం కలిగించాలి మా జీవితం అందుకే అనే ఒక దృఢమైన సంకల్పంతో ఈ అనుగ్రహమాల మంత్రాన్ని, అలాగే నెక్స్ట్ క్లాస్లో కలుసుకున్నప్పుడు మళ్ళీ ఎస్ఎస్ఎస్ మెడిటేషన్ వరకు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుంటాం, ఎన్నిసార్లు చెప్పుకున్నా అంతులేదు దానికి కూడా. అవన్నీ తెలుసుకుందాం, తెలుసుకొని మాస్టర్ గారు మనతోనే ఉన్నారు, మాస్టర్ మనల్ని నడిపిస్తున్నారు. మాస్టర్ ఫిజికల్గా ఉన్నప్పుడు ఎలా ఆనందించారో మనల్ని చూసి ఎలాగ ప్రేమగా దగ్గరికి తీసుకునేవారు, అంతకంటే ఎక్కువ ప్రేమగా, అంతకంటే ఎక్కువ దగ్గరగా తీసుకుంటున్నారని ఖచ్చితంగా నమ్మండి. ఇంకా బాగా ఆయనకి మనం ఆనందం కలిగిస్తామని, దాని కార్యక్రమాలు ఇంకా బాగా చేస్తాం. అందుకని మనలో ఏమన్నా చిన్న చిన్న అడ్డంకులున్నా, వ్యక్తిగత అభిప్రాయాలు ఇలాంటివి ఉంటే కనుక వాటిని తీసి పక్కన పెట్టి సామూహికంగా పనిచేస్తామని ఒక అకుంఠితమైన దీక్ష తీసుకుంటూ ఈ పనులన్నీ చేస్తారని ఆశిస్తూ, ఈ పనులన్నీ అండి రెండే పనులు, ఒకటి ఎస్ఎస్ఎస్ మెడిటేషన్, రెండు అనుగ్రహమాల మంత్ర జపం, అంతే. పెద్ద సిలబస్ ఏం లేదు దీంట్లో. ఆశిస్తూ మీరందరూ ఆయన ఆనందమైన ఓడిలో, ఆయన హృదయంలో సుస్థిరమైన స్థానం మీరందరూ సంపాదించాలని ఆశిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా అయ్యేణ మార్గేణ మహీ మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.